సాధన విధానం యొక్క లోతుల్లోకి ఇవాళ మనం వెళ్ళబోతున్నాం. ఈ వెళ్ళబోయేటువంటి లోతుల్లో నచికేతుడు యముని అడిగినటువంటి ఆ మూడు వరాల యొక్క ప్రాముఖ్యత మనకు తెలియాలి. నచికేతుడికి యముని ఇచ్చినటువంటి మూడు వరాలు మనకి ఉపయోగపడకపోతే ఆ మూడో వరాలు మనకి సర్వతం అనవసరం. అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ప్రతి కథ కూడా మన యొక్క కథే, మన యొక్క చరిత్రే. మనకి అది ఉపయోగపడాలి. సైంటిస్ట్ తీవ్రమైనటువంటి సాధన వల్ల ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్న తర్వాత మీకు తీవ్రమైనటువంటి సాధన చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఆ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆచరిస్తే చాలు. వాడు చాలా కష్టపడి ఉండవచ్చు దాన్ని పొందటానికి. ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనం ఆ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. సాధనలో తీవ్ర కష్టంగా శ్రమ అక్కర్లే. కావాల్సింది ఏంటంటే ఆ సాధన యొక్క లక్ష్యం ఏమిటి అన్నది తెలియాలి. ఈ మూడు వరాలు కూడా భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా ఈ మూడింటి గురించి చాలా చెప్పబడి ఉంది. 15వ అధ్యాయంలో అక్కడ కూడా అగ్ని గురించే చెప్తాడు, అక్కడ కూడా దళితుడి గురించే చెప్తాడు. మొదటి భాష అయితే సూర్యుడు, మధ్య శాంతం, నప అవక మూడు చెప్తాడు అక్కడ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మొత్తం ఆధ్యాత్మికత ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది. లలిత సహస్రనామంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, సూర్య చంద్రాగ్ని లోచన, వీటిని వశిష్ఠుల వారు తన వశిష్ఠ రామాయణంలో పావక, పవమాన, శుచి అంతా మూడు 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 కింద వస్తాయి. 15వ అధ్యాయంలో కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ మూడు వరాలు పొందటానికి మూడు స్థితులు చెప్తాడు అక్కడ. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. క్షరపురుషుడు అంటే నాశనం అయిపోయింది చెండు పురుషుడు. వీళ్ళు మనం గుర్తించలేము. అందుకని నా తండ్రి నేను మళ్ళా తిరిగి మృత్యువు యొక్క పట్టు నుంచి కిందకి మళ్ళా వెళ్ళినప్పుడు నన్ను నా తండ్రి గుర్తించుదాక అవరం అది. అంటే నచికేతుడిని వాడి తండ్రి గుర్తిస్తే మనకేం లాభం? యమును నచికేతుడికి వరం ఇచ్చాడు, సరే నేను నువ్వు వెళ్ళిపో కిందకి, ఖచ్చితంగా నీ తండ్రి నన్ను గుర్తిస్తా. ఎందుకంటే నిన్ను కూడా నీ తండ్రిని గుర్తిస్తారు. ఆ రిలేషన్షిప్ మర్చిపోకండి. మీరు మనకి ఈ క్షరపురుషుడు యొక్క జీవిత విధానంలో మనం మర్చిపోయాం. అందుకే గజిని యొక్క మాట షార్ట్ టైం మెమరీ. ఎంతసార్లు చెప్పినా కూడా మళ్ళా మనం ఆత్మానుసంగతి మర్చిపోతూ ఉంటాం. మనం ఏం గుర్తుంటుందంటే నేను ఫలానా వాళ్ళ కొడుకుని, నేను ఫలానా వాళ్ళ పిల్లని, ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, ఫలానా ఇది చేస్తున్నాను. ఇది మొదటి వరం. మనం కూడా యముని దగ్గర నుంచి స్వీకరించాలి. దీనికి చాలా సులభమైనటువంటి ఉపాయం ఏంటి అంటే కర్మ సిద్ధాంతాన్ని కబుర్లు చెప్పటం కాదు, ఆచరించి చూపించుకోగలగాలి మనం. అంటే నాకు కోసుకో అంటున్నాం కదా. ఇక్కడ కూడా ఏం చెప్తాడు, ఏ విధంగా అవుతే గోధుమలు అవి గింజలు నేల మీద పడి మళ్ళీ మొలకెక్కుతాయో, అలాగే మీరు మీ జీవితాలలో ఉన్నటువంటి లక్ష్యాలను నాటుకుని కోరుకోగలరా? డబ్బు కావాలి, డబ్బులు నాటండి. అమ్మాయికి పెళ్లి కావాలి, పెళ్లిని నా పెళ్లి. అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం నా పెళ్లి. ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ నాటు కోసుకు అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం అక్షరాల్లో పాటించాం, కామన్ సెన్స్ ఉపయోగించాం. మనకి కమలా ఫలాలు కావాలి అంటే మామిడి విత్తనాన్ని నాటాం, మామిడి పండు కావాలి అంటే గులాబీ చెట్టును నాటాం. కానీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఏం జరిగిపోతుంది అంటే మనం ఏ సాధన చేసినా ఏది చేసినా అదే ఫలితం వస్తుంది అని కాదు. అది నచికేతుడు యముణ్ణి అడిగినటువంటి మొదటి వరం. గత మొదటి వరంలో ప్రిన్సిపల్ ఏంటి అంటే యాజ్ యూస్ టు సోషల్ లీడీ. ఇందులో మాస్టర్ మనకు చాలా బాధలు ఉన్నాయి, నువ్వు నాటుకున్నావు కనుక అనేటటువంటి దమ్ము ఉండాలి మీకు, ధైర్యం ఉండాలి మీకు, అది చెప్పగలగాలి. కానీ ఎంత ఈజీగా మనం స్లిప్పింగ్ అయిపోతామంటే నా వల్లేమండి, పక్కవాడు చేశాడు, ఫలానా వాడు చేశాడు, ఎవరు ఏమి చేయలేడు, ఫలానా చరిత్ర దానికి పెద్ద ప్రూఫ్. ఐదేళ్ళు అనుకోవాడిని అంత కఠోరమైనటువంటి రాక్షసుడు సంతంటే చెప్పగలిగాడు, ఏమీ లేదు. అదే అగ్ని ద్వారా తను కాలను అనేటటువంటి ఒక ముసుగుని కొలికది ప్రహ్లాదుని ఒంట్లో పెట్టుకుని తనది కట్టేసుకుంటుంది. అంటే ఏమవుతుంది అనుకుంది ఆవిడ పాపం. కానీ ఏం జరిగింది, ఈ నాటు కోసుకు అనేటటువంటి చాలా స్పష్టమైనటువంటి భారతీయ సిద్ధాంతం, అది కర్మ సిద్ధాంతం. నువ్వు ఏది నాటుకుంటే అది వస్తుంది అంతే తప్ప ఇతరుల వల్ల నీకు ఆ ప్రాబ్లమ్స్ రావు. అది ఖచ్చితంగా నచికేతుడికి యముని ఇచ్చినటువంటి మొదటి వరం, దట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్కి నేను మీకు చెప్పాను, మెనీ మ్యాన్షన్స్ అనేటటువంటి పుస్తకం మీరు ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలరు. కారణం ఏంటి అంటే మనకి సంస్కృతంలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాలు పరిపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వటం లేదు. వివరణ ఇచ్చేటటువంటి వ్యక్తులు దాన్ని ఒక శాస్త్రంగా కాకుండా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి ఆధారంగా తీసుకుంటున్నారు. సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం కానీ, ద్వైత సిద్ధాంతం కానీ, విశిష్టాద్వైత సిద్ధాంతం కానీ, ఏదో సిద్ధాంతం పెట్టుకున్నావు కనుక దాన్ని ఎలాగో అలాగా అటు ఇటు తిప్పి ఆ సిద్ధాంతానికి తగినట్టు మలుచుకుంటున్నావే తప్ప అసలు అక్కడ వాడు ఏం చెప్పాడు అనేటటువంటిది మనం వింట మానేస్తున్నాం. అదొకటి చిన్న తప్పే, అది పెద్ద తప్ప ఏం కాదు. పెద్ద తప్ప అది ఎందుకు కాదు అంటే నువ్వు లోతుకు విడిపోయిన తర్వాత మొత్తము నీ జీవిత విధానాన్ని ఆత్మపరంగా చేసుకున్న తర్వాత ఆ సిద్ధాంతాన్ని అనుగుణ్యంగా మలుచుకోవచ్చు. చిత క్షరపురుషుడు అని భగవద్గీతలో ఏది చెప్పబడి ఉన్నదో ఆ క్షరపురుషుడు యొక్క లక్షణాలన్నీ కూడా నచికేతుడు యముడి యొక్క మొదటి వరంలో అడిగి నాకు దీని గురించి జ్ఞానం కావాలి అన్నాడు. రెండో దేవుడు అక్షరపురుషుడు, దాన్ని మనలో ఉన్నటువంటి జీవాత్మ అంటాం. ఈ జీవాత్మ మనము జంతు యోని నుంచి బయటపడ్డాక మళ్లీ మనము మానవ జీవిత యొక్క సాఫల్యము పరిపూర్ణంగా చెందిన తర్వాత మాత్రమే జీవాత్మ మనం వదిలిపెడుతుంది. ఈ మధ్య ఉన్నదంతా కూడా జీవాత్మ మీద ప్రతి జన్మలోనూ ఈ క్షరపురుషుడు సూత్రే మణిగణాయువ. అందుకని నచికేతాదిని గురించి చాలా బాగా ఎప్పుడైతే నచికేతుడు తిరిగి అప్పచెప్తాడో అక్కడ రెండు మాటలు ఇస్తాడు, ఒక కొత్త వరం నేను ఇస్తున్నాను నేను అని. ఏమిటది, ఈ అగ్ని విద్య మీ పేరు మీద ప్రసిద్ధి చెందుతుంది, నచికేతాగ్ని అని ప్రసిద్ధి చెందుతుంది. ఎందుకు నచికేతాగ్ని అని ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు అంటే అంతవరకు కూడా వేదాలలో శాస్త్రాలలో 49 రకాల అగ్నుల గురించి మాట్లాడతారు. ద్వితీయ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని ముందు ఏడుస్తారు, మళ్ళా ఆ శిశువుని ఆ 7 ఖండాలను మళ్ళా 7 ఖండాలుగా అంటే 7 ఇంక 7 49 గర్చించిన తర్వాత కూడా దాన్ని చంపలేక అక్షరము అంటే నాశనవాడు. అప్పుడు ఇంద్రుడు చేతులు ఎత్తేసి ఆ 49 దేవత్వాన్ని ఆపాదిస్తాడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా అంతేత క్షరపురుషుడు స్థాయి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? నచికేతాజ్ఞని తెలుసుకుని అక్షర పురుషుడు స్థితికి వెళ్ళాలి. ఈ అక్షర పురుషుడు కూడా వేదాలలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పరమాత్మ కాదు, జీవాత్మ. ఇది అక్షర పురుషుడు. ఈ లైఫ్ తప్ప ఇంకా మిగతాదేవి దానికి గుర్తు ఉండదు. ఈ శరీరము ద్వారా మీరు మిగతా విషయాలు గుర్తు తెచ్చుకోలేరు. మీరు ట్రై చేసినా రాదు, దీనికి ఇంపాసిబుల్. అందువలన ఏ మతాలు అయితే క్షరపురుషుల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయో వాటికి పునర్జన్మ ఉండదు. ఇంకేంటి, పునర్జన్మ గురించి తెలిసేటటువంటి చేతనత్వం అక్కడ లేదు. ఈ శరీరానికి ఆ చేతనత్వం లేదు. క్షణక్షణానికి నాశనం అయిపోతున్నటువంటి చేతనత్వాన్ని అఖండంగా మనం గమనించగలుగుతాం కనుక తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పుడు ఉన్నటువంటి ఆ చిన్న శిశువే 90 చేత పళ్ళన్నీ ఉండిపోయి, ఇద్దరంతా ఉండిపోయి ముసలిగా పర చేతిలో పట్టుకుని నడుస్తూ ఉంటే శరీరంలో పోలికలు లేనే లేవు కదా. 2 నెలల పిల్లవాడు, 3 నెలల పిల్లవాడు ఎలా ఉంటాడు? ఈ 97 ఎలా ఉన్నాడు? కానీ ఆ మ్యాజిక్ ఎక్కడ వస్తుంది అంటే అఖండ మండలాకారం వ్యాప్తం లేని చరాచరం ఎత్తడం దర్శకం లేని అమ్మేటటువంటి దాంట్లో ఆ చిన్న కుర్రాడు ఉన్న శారీరక స్థితి నుంచి ఈ 97 శారీరక స్థితి వరకు నేను ఒకే చైతన్యత్వాన్ని కాపాడుకోగలిగాను కనుక మీకు ఇది నేనే అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. ఖచ్చితంగా ఆ శరీరం నువ్వు కాదని నీకు అర్థమైపోతూనే ఉంది. అప్పుడున్నటువంటి శరీరం ఖచ్చితంగా నువ్వు కాదు. మెడికల్ టెర్మినాలజీలో కూడా మీరు చూస్తే ప్రతి 7 మన బాడీలో ఏ సెల్ పాతది ఉండదు, అన్ని సెల్స్ మారిపోతాయి, అన్ని కోశికలు మారిపోతాయి. ఈ వరాన్ని అర్థం చేసుకోండి. కఠోపనిషత్తులో అవి టూకీగానే చెప్పబడి ఉంటాయి. ఎందుకు టూకీగానే చెప్పబడి ఉంటాయంటే మన ఋషుల యొక్క ఒక గ్యారంటీ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆత్మవిద్య గురించి నువ్వు నీ అంతట నువ్వు తెలుసుకోలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవరు తెలుసుకున్నారు ఓ రమణ మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళు అంటే దానికి కారణం ఏంటి? వాడి యొక్క జీవాత్మ, వాడి యొక్క అక్షర పురుషుడు ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో యాక్టివ్ అయింది. ఎందుకు యాక్టివ్ అయింది, ఎలా యాక్టివ్ అయింది, దానికి ఒక పెద్ద సైన్స్ ఉంది. అది ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఆ యాక్టివ్ చేసుకోవటానికి ఒక బాహ్య కారణం ఉంది తీరాలి. గురువో, ఓ సంఘటన, ఒక సంఘటన అది లేకుండా, ఓ బాహ్య కారణము లేకుండా, అంటే ఒక గురువు లేకుండా, మీ అజ్ఞానాన్ని తీసివేసేటటువంటి ఒక సంఘటన జరగకుండా నువ్వు ఈ ఆత్మవిద్య వైపు వెళ్ళలేదు. నాలెడ్జ్ని ఆధ్యాత్మిక జగత్తులో అగ్నితో పోలిస్తారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను అంటే అగ్ని అనేటటువంటి మాట ఎక్కడ వాడినా వేదాలలో అది జ్ఞానము అనేటటువంటి మాటగా గుర్తు చేసుకోండి. తప్ప ఈ దీపాలుగా మీరు గుర్తు చేసుకోకండి. ఈ దీపాలు ఏంటి అంటే క్షర దీపాలు, జ్ఞానాగ్ని అక్షర దీపం. ఆ లెవెల్స్ ప్రతిదానికి మీరు వర్తింపజేసుకోవచ్చు. నచికేతాగ్ని అనే పేరు ఎందుకు పెట్టి ఉత్పెట్టాడు? ఖచ్చితంగా అంతవరకు వేదాలలో కానీ ఇతర ఉపనిషత్తులో కానీ చెప్పబడేటువంటి అగ్ని ఈ నచికేతాగ్ని వేరు. అది మనకి అర్థం అవ్వాలి. ఇంకేత మీరు నచికేతాగ్ని ఉపయోగించుకుంటున్నారా, పావక అగ్నిని ఉపయోగించుకుంటున్నారా, పవమాన అగ్నిని ఉపయోగించుకుంటున్నారా, శిచి అగ్నిని ఉపయోగించుకుంటున్నారా, మీకు చాలా స్పష్టంగా తెలియాలి. అది పుస్తకాలలో వాడు చెప్పలేడు, ఇంపాసిబుల్. ఇంకేత జ్ఞానాన్ని పుస్తకం ద్వారా నువ్వు గ్రహించగలగాలి అంటే ముందు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సినటువంటి శబ్ద విజ్ఞానం నీకు ఉండాలి. దాన్ని శృతి అంటాం మనం. ఏంటి శబ్ద విజ్ఞానం? ప్రెషర్ అనేది ఇంగ్లీష్లో ప్రెషర్ అంటే ఒక అర్థం, ఫిజిక్స్లో ప్రెషర్ అంటే ఒక అర్థం. ఫిజిక్స్లో ప్రెషర్ అని చెప్పినప్పుడు ఆ ఫిజిక్స్ చదివినటువంటి వ్యక్తికి మనస్సులో వచ్చేటటువంటి భావాలు మామూలుగా ఇంగ్లీష్ తెలుసుకున్నవాడు ప్రెషర్ అంటే రాదు. హైడ్రోజన్ నాకు తెలుసండి, హైడ్రోజన్ అంటే అదొక వాయువు. కానీ మీరు కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ తీస్తే హైడ్రోజన్ గురించి 20,000 pages దాని మీద మీరు చదివినా హైడ్రోజన్ అంటే మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు, ఇంకా తెలియవలసింది చాలా మిగిలిపోయి ఉంటుంది. కేవలం హైడ్రోజన్ అనేటువంటిది ఒక మాట, అది పుస్తకాలు ఏం రాస్తారు, ఎంత రాస్తే ఇంకా మిగిలిపోయి ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ మొత్తము గాయత్రి మంత్ర రహస్యము హైడ్రోజన్ హైడ్రోజన్ పరమాణువు యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. అంటే ఇష్టంతా దేని మీదకి వెళ్ళిపోయింది, మళ్ళా హైడ్రోజన్ మీదకి వెళ్ళిపోయింది. అంతేత ఉపనిషత్తు మనం చదువుకున్నప్పుడు నచికేతాగ్ని అనేటటువంటి మాట అడిగినప్పుడు మనకు అర్థమైపోయింది అనుకుంటే మనకేమీ అర్థం కాలే. అందులో 3 రోజుల్లో అర్థమైపోతుంది అనుకుంటే ఏం అర్థం కాదు. కానీ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే మీరు లైన్లో పడిపోతారు. గుర్తుంచుకుంటే లైన్లో పడరు, అది ఒక సమూహంగా మీరు సాధన చేసుకోగలగాలి. అందుకే అక్కడ చెప్పబడినటువంటి ఆ శాంతి మంత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ శాంతి మంత్రంలో ఆ రిజల్ట్ మీరు ఎలా పొందగలిగిస్తారు, 5 శాంతి మంత్రాలు ఉన్నాయి వేదాలలో. ఆ శాంతి మంత్రాల గురించి స్పష్టమైనటువంటి అవగాహనలో కఠోపనిషది యొక్క ఆ శాంతి మంత్రాన్ని మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమిటా శాంతి మంత్రం? సహన ఓం సహనావతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఈ శాంతి మంత్రము మీ జీవితం యొక్క ఆధారం అవ్వాలి. అప్పుడు కానీ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి ఆ జీవిత విధానం మనకి అర్థం కాదు. సహ కలిసి, ఎవరు? అందరూ కలిసి. అఖండ మండలాకారం వ్యాప్తం లేని చరాచరం నిష్పదం దర్శితమైన కృష్ణ శ్రీ గురువేణి. మా విద్విషాదహే రావణాసురుడి మీద కలిసి ఉంది అనుకుంటాడు రాముడికి. కానీ రావణాసురుడిని చంపిన తర్వాత రావణాసురుడు ఎవరిలో లీనమయ్యాడు? రాముడిలో లీనమయ్యాడు. శిశుపాలుని చంపిన తర్వాత శిశుపాలుడు ఎవరిలో లీనమయ్యాడు? ఆ లీనము చేసుకునేటటువంటి జ్ఞానము ఉందే మా విద్విషాదహే, ఆ జ్ఞానాన్ని నచికేతాగ్ని అంటాం మనం. ఇంచేత ఆ పేర్లు ఆ లేబుల్స్ పెట్టినప్పుడు ఆ లేబుల్ యొక్క స్పష్టమైనటువంటి అవగాహన మనకి లేకపోతే చదివేసుకుంటూ ఉంటాం. యముడు నచికేతుడు యొక్క బుద్ధిశీలతను మించి ఒక వరం ఇచ్చాడని చెప్తాడు అక్కడ. నేను నీకు 3 వరాలు ఇస్తానన్నాను, ఇది నేను ఎక్స్ట్రా నీకు ఇస్తున్నాను, ఇది నీ పేరు మీద ప్రసిద్ధి చెందుతుంది అన్నా కూడా మనం దాన్ని గమనించాం. ఎందుకు గమనించము అంటే దాని యొక్క విశిష్టత మనకి తెలియదు, అవ్వడో చెప్తే కదా. కానీ ఆ నచికేతాగ్ని ఇంత సింపుల్ కాదు, నేను చెప్పినంత తేలిగ్గా మనకి అర్థం కాదు. ఆ అర్థం కావటానికి ఈ శాంతి మంత్రము మనం చదువుకోవటం కాదు, ఈ శాంతి మంత్రము మన జీవితాల్లోకి ఆచరణలోకి రావాలి. అది ఆచరణలోకి వచ్చినప్పుడే ఈ కఠోపనిషత్ యొక్క జీవిత విధానం మనకి అర్థమవుతుంది. ఏంటక్కడ ఓం సహనా వవతు, ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక. ప్రహ్లాదుని ఎవరు రక్షించారు? బయట ఉన్నటువంటి ఏ శక్తి రక్షించలేదు. మీరు అది కూడా గుర్తుంచుకోండి, బయట ఉన్నటువంటి ఏ శక్తి మిమ్మల్ని రక్షించలేదు. మిమ్మల్ని రక్షించగలిగేది ఆ ఒకే ఒక శక్తి ఏమిటి అంటే దానికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఆత్మ అనుకోండి, పరమాత్మ అనుకోండి. అంతేత మొట్టమొదట మీ జీవిత విధానంలో రావాల్సినటువంటి మార్పు ఏంటి అంటే ఇంకా నేను బయట ఏ పరిస్థితులకి భయపడను. శ్రీని కష్టకుని చూస్తే భయపడకపోతే ఇంకా మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, ప్రహ్లాదుడికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్తో పోలి చూస్తే ఎంత ప్రాబ్లం. ప్రహ్లాదుడు అందులోంచి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఒక ఆదర్శంగా నిలిచిపోయినప్పుడు మనం ఎందుకు జీవించలేము అలాగా? సహనావతు, అతను నన్ను రక్షించుగాక. గజేంద్రుడు గజేంద్ర యుద్ధం చేశాడని చెప్తాడు. అక్కడ కూడా ఆ జీవాత్మ గురించే, జీవాత్మ గజేంద్రుడు అసలు క్షరపురుషుడు మొసలి. మొసలి ఎప్పుడు ఇంద్రియాల ఆలస్యంతో ఆ నీళ్ళల్లోకి లాగిస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ పాపం దాంతో దృశ్యం దృశ్యం పడుతూ ఉంటుంది. అలా వెళ్ళబాకు, అలా వెళ్ళబాకు, అలా చేయబాకు. కానీ ఇంద్రియాలు చాలా పవర్ఫుల్ కనుక అవి ఏం చేస్తూ ఉంటాయి, లాగించేస్తూ ఉంటాయి. చివరికి ఇంకా నేను యుద్ధం చేయలేను, శరీరాన్ని వదిలేస్తాడు, ఇంకా అయిపోయింది. అంటే ఎవరు గెలిచిపోయారు ఆ క్షణంలో? మొసలు గెలిచిపోయింది. గెలిచిపోయినటువంటి ఆ క్షణంలో కూడా నువ్వు కనుక సహన అవ్వదు, అతను నన్ను రక్షిస్తాడు అనేటటువంటి ఇది చేసి అతన్ని రక్షింపచేయనిస్తే మళ్ళా నువ్వు చెప్పబాక ఏం చేయాలి అతనికి? నాకు అప్పులు ఉన్నాయి కనుక ఫలానా వాడి మనస్సులు దూరి వాడి మనస్సు మార్చేసి నా అప్పుల్ని రైట్ ఆఫ్ చేసి అని వాడికి చెప్పబాక నువ్వు వాడికి ఏం చేయాలో, వాడికి తెలిసి ఏం చేయాలో, ఎలా చేయాలి? అది మనం వదిలే ఉద్యోగం కావాలనుకోండి. నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాను, హే భగవంతుడా అని సాయికి కొబ్బరికాయ కొట్టి ఆ ఎమ్మెల్యే నేను చెప్పినట్టు వినాలి. నువ్వెందుకు వాడికి డైరెక్షన్స్ ఇస్తావు? నీ డైరెక్షన్స్ ఈ పరిస్థితి తెచ్చుకున్నావు కదా, నీ జీవితాన్ని ఎంత అందంగానో తగలెట్టుకున్నావు కదా. ఇంకా నువ్వు దానికి చేయవద్దు, నువ్వు వదిలేయగలగాలి. ఈ వదిలేయగలిగేటటువంటి టెక్నిక్ యజ్ఞ విద్య. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నచికేతుడికి యముడిచ్చినటువంటి రెండో విద్య ఏంటి అంటే బాహ్య పరిస్థితుల్ని వదిలేసి లోపల ఉన్నటువంటి ఆ అక్షర పురుషుణ్ణి పట్టుకునేటటువంటి విద్య. దానికి నిన్న నేను మీకు చెప్పాను, నేను కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు, జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి, అవి 12 ఇటికలుగా భాగవతం చెప్తుంది. మనలో ఉన్నటువంటి ఆ 5 శక్తిధారల యొక్క దీపాలు, ఈ 5 దీపాలు, ఈ 5 దీపాలని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే అవి నచికేతాగ్నికే మాత్రమే కాదు, అది అన్ని అగ్నికి, అది ఎన్ని రకాల అగ్నులు ప్రపంచంలో ఉన్నాయో, జ్ఞానాగ్ని 49 రకాలుగా ఉంటుంది అంటాడు పౌమానసుకుడు. జ్ఞానాన్ని మీరు 49 లెవెల్స్ లో విభజించవచ్చు. అంతేనా, మన మోడర్న్ ఎడ్యుకేషన్ ఎన్ని లెవెల్స్ లో విభజిస్తున్నాం? బ్రాడ్ గా కనుక మనం చూసుకుంటే మన జ్ఞానాగ్ని అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ని మనం 4 లెవెల్స్ లో విభజిస్తున్నాం. హై స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ అది ఒక లెవెల్, అదొక జ్ఞానం. ఇప్పుడు హై స్కూల్ పాస్ అయ్యాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడు అంటే మీకు ఒక ఐడియా వచ్చింది వీడికి ఎంత జ్ఞానం ఉంది అని. రెండో లెవెల్ అలా చేస్తాం ఇంటర్మీడియట్ లెవెల్, మూడో లెవెల్ డిగ్రీ లెవెల్, దాని తర్వాత లెవెల్ పీజీ లెవెల్. అంటే ఆ జ్ఞానాన్ని 4 భాగాలు చూస్తున్నాం కదా, మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ జ్ఞానము వల్ల వాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఖచ్చితంగా డిగ్రీ చదివిన వాడి యొక్క జ్ఞానము ఇంటర్మీడియట్ చదివిన వాడి జ్ఞానం కంటే ఎక్కువ, హై స్కూల్ వాడి జ్ఞానము ఇంటర్మీడియట్ చదివిన వాడి కంటే తక్కువ. ఈ లెవెల్స్ స్పిరిచువలిజం లో 49 ఉన్నాయి. ఈ 49 లెవెల్స్ గురించి స్పష్టమైనటువంటి అవగాహన తీసుకువచ్చిన తర్వాత దాని మీద నువ్వు రీసెర్చ్ చేస్తావే ఆ జ్ఞానాగ్ని, అది నచికేతాగ్ని. ఆ తేడా కఠోపనిషత్తులో ఉన్నటువంటి, అందుకే కఠోపనిషత్తు ఏ వేదానికి సంబంధించిందో తెలియటం లేదని వీళ్ళు చాలా గాథన పడతారు. అది ఏ వేదానికి సంబంధించింది కాదు, యాక్చువల్ గా నచికేతాగ్ని ఈ 49 అగ్నికి సంబంధించింది కాదు, 49 లెవెల్స్ కి సంబంధించింది కాదు. అది ఇట్ ఈజ్ అ రీసెర్చ్ అగ్ని. కానీ రీసెర్చ్ కూడా వాడు దేంతో చేస్తాడు? ఈ జ్ఞానంతోనే చేస్తాడు. కొత్త జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కానీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాడి జీవిత విధానం కానీ వాడి ఆలోచన విధానం కానీ ఈ లెవెల్స్ కి సంబంధించినటువంటిది కాదు. ఉదాహరణ అర్థమవుతుంది కదా, వీడు ఎడ్ఎస్సి చదివాడు, రీసెర్చ్ మొదలెట్టాడు. ఎంఎస్సి జ్ఞానంతోనే వాడు రీసెర్చ్ చేస్తున్నాడు. కానీ ఎంఎస్సి వరకు చదివినటువంటి జ్ఞానాన్ని మిగతా వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారో అలా ఉపయోగించుకోవటం లేదు, ఒక్కొక్క తరహాలో ఉపయోగించుకుంటున్నాడు. నువ్వు ఆ కొత్త తరహాలో చేసుకుంటున్నావు కనుక ఈ జ్ఞానం ఒక కొత్త తరహా జ్ఞానము కనుక దీన్ని నచికేతాగ్ని అనే అర్థం చేసుకుంటాడు తప్ప ఇంకో పేరుతో అర్థం చేసుకోరు అని యముడు చెప్తే నచికేతాగ్ని అంటే ఇది మనం అర్థం చేసుకుంటే యముడు అతనికి ఇచ్చినటువంటి ఆ ఎక్స్ట్రా వరంలో నచికేతాగ్ని అని మీ పేరు తెరవబడుతుందని చెప్పి ఊరుకోలేదు. ఒక మాల ఇచ్చాడు అని. ఎలాంటి మాల ఇచ్చాడు? రకరకాల రంగులు కలిగినటువంటి మాల ఇచ్చాడు. అంటే రకరకాల రంగులు కలిగినటువంటి మాల అంటే ఏంటి? ఆ జీవాత్మ అనేక నామరూపాలు ధరించి జంతువుని నుంచి మానవ శరీర ధరించేటటువంటి మానవ యోని దాటి అరవింద ఏం చెప్పాడు దాన్ని? సూప్రామెంటల్ డిసెంట్ అన్నాడు. అతి మానస చేతనత్వం నీలో అవతరించేంత వరకు నువ్వు ఎన్ని జన్మలు ఎక్కుతావో అవన్నీ కూడా రకరకాల నామరూపాలు కలిగినటువంటి మాల యొక్క ఏంటంటారు మనులు. అది ఇచ్చాడు అంటే ఏంటి? నచికేతాగ్ని గురించి ఎప్పుడైతే మనం మన జీవితం మీద అంతర్యాత్ర మొదలు పెడతాము అప్పుడు మొట్టమొదటి మీకు అర్థమయ్యేటటువంటిది ఏంటి? మీరు ఎన్ని జన్మలు ఎత్తారో అర్థమవుతుంది, ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉన్నదో అర్థమవుతుంది. కానీ అన్ని జన్మలు ఎంత కాలంలో ఎక్కుతా ఉన్నది గ్యారంటీ లేదు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బీఎస్సీ చదవాలి అని తెలుసు కదా. అయితే ఇంటర్మీడియట్ చదివేంత వరకు వాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 12 జన్మలు కష్టపడ్డాడు అనుకోండి. 10th క్లాస్ 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ ఇంకో 2 ఏళ్ళు, 12 ఏళ్ళు కష్టపడ్డాడు. కష్టపడ్డ తర్వాత బీఎస్సీలో వాడు ఏం చదువుతాడో వాడికి తెలియకపోయినా వాడు ఖచ్చితంగా ఏం చేశాడు? ఇంకా 3 జన్మలు ఉన్నాయి. అయితే భూత భవిష్య వర్తమానాలు 3 తెలుస్తాయి వాడికి. నచికేత వచ్చింది కానీ బీఎస్సీలో ఏం చదవాలో తెలియదు వాడికి, చదివితేగా తెలియదు కానీ చదవాలని తెలుసు. అది ఆ మాల యొక్క అంతరార్థము. ఆ జ్ఞానము మీకు ఈ యజ్ఞ విద్య ద్వారా తప్ప ఇంకో ద్వారా తెలియదు మీకు. అందుకే సహయజ్ఞ ప్రజాశిష్ట పురోవాస ప్రజాపతి అనేక పశువిశ్రద్ధం మేషవో శిష్ట కాముడు. నువ్వు పుట్టిందే యజ్ఞ విద్యతో. యజ్ఞ విద్యే లేకపోతే అసలు నువ్వు పుట్టలేవు. నువ్వు జీవించేది యజ్ఞ విద్యతో. అన్ఫార్చునేట్ గా ఏమైందంటే మొత్తము భారతీయ జీవిత విధానము ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలియనటువంటి వాళ్ళ గురువుల చేతిలో పడి, అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా నేను చెప్పాను నేను కొన్ని శ్లోకాలు చూసు. ఆ విషయము తెలిసి ఉన్నటువంటి వ్యక్తి చెప్తే తప్ప మీకు ఇది అర్థం కాదు. ఎప్పుడు కూడా నా అంతటా నేను ధ్యానం చేసుకుని తెలుసుకోగలుగుతాను అనేటటువంటి భ్రమలో మీరు ఉండకండి. కానీ లెవెల్స్ ఆఫ్ టీచర్స్ ఉన్నట్టే మీరు ఏ టీచర్ని పట్టుకున్నా అభ్యంతరం లే. టీచర్ అంటే 1వ క్లాస్లో చెప్పే టీచర్ వేరు, 2వ క్లాస్లో చెప్పే టీచర్ వేరు, ఎంఎస్సీలో చెప్పే టీచర్ వేరు, రీసెర్చ్లో చెప్పేటటువంటి టీచర్ వేరు. నీకు నీకు తెలియన టీచర్ గ్యారంటీగా దొరుకుతాడు. ఈ విషయాలు ఎప్పుడైతే నువ్వు చర్చించుకుంటూ నేను నచికేతాగ్ని గురించి నేర్చుకోవాలి అనేటటువంటి తపన వచ్చి మా విభీషావహే ఎవరితో కూడా నీకు ద్వేషం లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఏర్పడతావు నీకు ఆ గురువు దొరుకుతుంది. కానీ నేను మెడిటేషన్ చేస్తున్నాను, నాకు రకరకాలైనటువంటి అనుభూతులు వస్తున్నాయని నన్ను అడుగుతూ ఉంటాడు చాలా మంది. నిజమే నీకు రకరకాలైనటువంటి అనుభూతులు వస్తామంటే నువ్వు నాతో రా, ఓ 6 నెలలు నాతో పాటు జీవించి నీకు. అంతే తప్ప నువ్వు నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఏదో నాకు ఈ అనుభూతి వచ్చింది మాట్లాడాలంటే నేనేం చెప్తాను? అనుభూతి కరెక్టే, ఏ అనుభూతి వచ్చినా కరెక్టే. రీసెర్చ్లో ఏ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్సో ఏ సక్సెస్. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నచికేతాగ్నిలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏంటి అంటే మీకు ఏ రిజల్ట్ వచ్చినా అది కరెక్టే. అదే సైన్స్లో క్యాన్సర్కి మందు కనిపెట్టాలని రీసెర్చ్ చేస్తున్నారు, ఫెయిల్యూర్స్ అందరూ ఇంతవరకు మందు దొరకలే. కానీ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఏ ఆధారంగా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం? చేసిన తప్పుడు ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ రిపీట్ చేయమను, ఖచ్చితంగా రిపీట్ చేయడు, ఏదో ఒకటి మార్చుకుంటాడు అక్కడ. దాన్ని పారామీటర్స్ అని చెప్తూ ఉంటాం సైన్స్లో. ఆ పదార్థాన్ని మార్చడం, టెంపరేచర్ మార్చడం, వాతావరణాన్ని మార్చడం, భూమి లోపల పెట్టడం, అంతరిక్షంలో తీసుకెళ్ళటం, ఏదో ఒకటి మార్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయోగాలు చేసేటటువంటి పరిస్థితి మీ అంతటా మీరు చేయలేదు. అందుకే రీసెర్చ్కి ఖచ్చితంగా ఒక గైడ్ కావాలి. గైడ్ లేకుండా రీసెర్చ్ ఉండదు. ఎందుకు గైడ్ కావాలి? గైడ్కి తెలియదు యాక్చువల్గా ఏం జరుగుతుందో మీకు. కానీ వాడి యొక్క ఎక్స్పీరియన్స్, అది రీసెర్చ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, అనేక మందికి ఆ రీసెర్చ్ గైడ్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీ జీవితంలో కనిపెట్టబోయేటటువంటి ఆ కొత్త విషయానికి కూడా వాడు మార్గదర్శనం చేయగలుగుతూ ఉంటే భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఒక చిన్న జ్ఞానానికి నీకు గైడ్ కావాల్సి వస్తే, ఆ అనంతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పటానికి నీకు గైడ్ అవసరం లేదు అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి ముందు భారత జాతి బయటపడాలి, ఖచ్చితంగా బయటపడాలి. సశరీరధారి అయినటువంటి ఒక గైడ్ మీకు కావాల్సిందే. ఆ గైడ్కి అది ఏ నాలెడ్జ్ అయినా ఉండేవండి. కఠోపనిషత్తు మొట్టమొదట మనకి నచికేతాడు గురించి చెప్పిన తర్వాత ఇచ్చేటటువంటి సూచన ఇది. నీ అంతటి నువ్వు ఈ మార్గంలో దయచేసి వెళ్ళకు, మరి నాకు గురువు ఎలా దొరుకుతాడు? ఆ నచికేతాడిని మళ్ళీ చెప్తుంది, ఎలా ఎవడు నచికేతుడిని చూసి మురిసిపోతాడు, నాకు ఈ విలక్షణ జ్ఞానం లేదే, నేను ఈ యమ స్థితి పొందటానికి ముందు ఇలాగే నేను కూడా ప్రశ్నించుకున్నాను చేశాను, కానీ నచికేతుడికి ఉన్నటువంటి భావతీవ్రత నాకు లేకపోయిందే అని నీకు నిన్న చెప్పాను కదా రెండు శ్లోకాలు. అలాగే నీ భావతీవ్రత బట్టి నీకు తగిన గురువు నీకు లభిస్తాడు. అంతేత నా గురువుకి ఎంత నాలెడ్జ్ ఉంది అని మీరు ఆలోచించద్దు. మీ భావతీవ్రత ఎంత ఉంది, మీ భావతీవ్రత ఉంటే నీకు తగిన గురువు లభిస్తాడు. భావతీవ్రత ఉందా లేదా అన్నదానికి మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే నీకు గురువు కోసం నువ్వు వెంపర్లాడాలి. వెంపర్లు ఆడకుండా నా గురువు నన్నే వెతుక్కుంటూ వస్తాడు, వస్తాడు గ్యారంటీగా, స్లోగా వస్తాడు. నువ్వు వెంపర్లాడితే తొందరగా వస్తాడు. ఆ వెంపర్లాడే చేసేటటువంటి చేతనత్వాన్ని మొత్తము కూడా నచికేతాగ్నిగా ఇందులో చెప్పబడి ఉంది. అంటే గురువు కోసం వెతుకులాట, గురువు కోసం వెతుకులాట, గురువుని నేను ఎలా పట్టుకోవాలి, ఎవడు నాకు మార్గదర్శకుడు. కానీ ఎవడు నాకు మార్గదర్శకుడు అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది? నువ్వు పీజీ దాటాక, నువ్వు రీసెర్చ్ ఎప్పుడు చేయగలవు? పీజీ దాటాక. పీజీ దాటకుండా నువ్వు రీసెర్చ్ చేస్తానంటే అంతవరకు ఉన్నటువంటి జ్ఞానమే నీకు లేనప్పుడు కొత్త జ్ఞానం గురించి నువ్వు ఎలా అన్వేషిస్తావు? ఆ పీజీ దాటటానికి కావలసినటువంటి లక్షణం ఏమిటి అంటే, నా తండ్రి నన్ను గుర్తించుగాక. వరంలో ఉన్నటువంటిది ఏంటి, నీకు ఈ రుణానుబంధాన్ని తెలియాలి. ఆయు, కర్మ, విత్తను, విద్య, నిధనము ఇవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే సెట్ అయిపోతాయి. ఈ మొత్తం భాగవతం ఈ ఐడెంటిటీని దాటేటటువంటి విద్య. ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చు మీరు, కర్మ ప్రమాణాన్ని పెంచుకోవచ్చు, విత్తము అంటే వనరుల యొక్క ప్రమాణాన్ని పెంచుకోవచ్చు, విద్య జ్ఞానాన్ని మీరు పెంచుకోవచ్చు, నిధనము హౌ యు డై తో మాకేం సంబంధం? క్షరపురుషుడి ప్రశ్న వేస్తాడు. నేను చెప్తే ఎందుకు దాని తర్వాత ఏమవుతుందో నాకు తెలియాల్సిన అవసరం ఏంది? తెలియాల్సిన అవసరం లేదు నీకు, కానీ అక్షర పురుషుడికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ అక్షర పురుషుడికి తెలియాల్సినటువంటి జ్ఞానం ఎలా సంపాదిస్తాము అనే దానికి నేను మీకు ఈ 12 దిటీలు, 5 దీపాలు, 5 అగరత్తులు అనేటటువంటి ఒక చిన్న ప్రక్రియ, చాలా చిన్న ప్రక్రియ. యజ్ఞ విధానంలో ప్రక్రియ మాత్రం చాలా చిన్నది, కానీ దాని రిజల్ట్స్ మాత్రం చాలా గొప్పది. మరి యజ్ఞ ప్రక్రియ మేము నాలబట్టి చేస్తున్నాం కదా మాస్టర్, మీరు కొత్తగా మేము చెప్పారు ఇది చేస్తాం మేము, కానీ మాకు రిజల్ట్స్ ఏమొస్తున్నాయో తెలియటం లేదు. ఇల్లు తెలియటం లేదు అంటే మీకు స్వాధ్యాయం లేదు. ఈ ఉపనిషత్తులు అవి మనం చదువుకోవాల్సింది, అందుకు ఏ యాంగిల్లో దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఉపయోగించుకోవటానికి నేను చెప్పేటటువంటి రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్, ఉదాహరణ గుర్తుంచుకోండి, బ్లేడ్ ఉదాహరణ ఇస్తూ ఉంటుంది. చిన్నపిల్లవాడి చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, మనం దాభరా పడితే వాడి చేతిలో నుంచి ఆ బ్లేడుని లాగేస్తాం. ఎందుకు? కూసుకుంటాడు, వాడి తెలియదు అది వాడికి హాని కలగదు. జేబు దొంగ చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, మన జేబులు ఖాళీ, వాడి చేతిలో ఉన్నటువంటి బ్లేడు మనకి హాని కలగజేస్తుంది. చిన్నపిల్లవాడి చేతిలో ఉన్న బ్లేడు మా విద్వేషాలనే ఇతరులకి హాని కలగకుండా ఉండాలి. బ్లేడ్ యొక్క అర్థరాత్మ ఒక అదే బ్లేడు, బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటుంది ఆ బ్లేడ్. మీ జీవితాలు ధన్యమైపోతాయి. బ్లేడ్ అదే, యజ్ఞకుండీలు అదే, 5 దీపాలు అదే, 5 అగరత్తులు అదే. మీకు ఆ ఉపయోగించుకునేటటువంటి జ్ఞానములో నిన్న మొన్న రెగ్యులర్గా నేను చెప్తున్నటువంటి ఆ సాధన మీరు మరవవద్దు. రాత్రి పడుకునేటప్పుడు మీరు శ్రేయో మార్గాన్ని అవలంబించండి, రోజల్లా శ్రేయో మార్గాన్ని అవలంబించండి. ఈ మార్గము ఈనాటి దేశకాల పరిస్థితులకి చాలా అవసరము. ఎందుకు? రుణానుబంధాన్ని దాటితే తప్ప నువ్వు అక్షర పురుషుడు యొక్క జ్ఞానాన్ని పొందలేవు. నువ్వు ఫ్రీ అవ్వాలి రుణానుబంధాలు. ఈనాడు పుట్టినటువంటి జీవాత్మలు ఆత్మలు అనేక రుణాలున్నాయి. ఒక భారతదేశంలోనే వాళ్ళకి రుణాలు లేవు, దేశ విదేశాల్లో కూడా రుణాలున్నాయి. అందువల్ల ఈ కంప్యూటర్ టెక్నాలజీ డెవలప్ అయింది. కంప్యూటర్ టెక్నాలజీ మీకోసమే డెవలప్ అవ్వలే. ఋషులు ఆ విజ్ఞానాన్ని మనకి అందిస్తే ఓ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అగ్నిని చక్రాన్ని సివిలైజేషన్ డెవలప్మెంట్కి ఎలా ఒకసారి ఒకప్పుడు ఋషులు అందించారు, ఈ కంప్యూటర్ టెక్నాలజీ కూడా ఈనాడు మనకి అందుకే అందజేయబడింది. ఎందుకు? ఈ రుణానుబంధాలు పోగొట్టుకోవడానికి. తొందరగా నువ్వు పోగొట్టుకో. ఈ రుణానుబంధాలు ఏ మార్గంలో పోతాయి? కేవలము శ్రేయ మార్గంలో పోతాయి. శ్రేయ మార్గంలో నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. అంతర్ముఖ యాత్ర అయిపోతుంది. ఇంకా నువ్వు అంతర్ముఖ యాత్ర చేస్తున్నప్పుడు బాహ్య జగత్తులో జరిగేటువంటి కర్మబంధాలకి నీకు సంబంధం ఉండదు. కానీ బాహ్య జగత్తులో ఉన్నటువంటి కర్మబంధాలు పోతే తప్ప నువ్వు లోపలికి వెళ్ళలేవు. బాహ్య జగత్తుకి నువ్వు ఎదుగుతూ ఉంటే లోపలికి కూడా నువ్వు వెళ్ళాలి. దానికి ఉదాహరణ చెట్టు యొక్క ఉదాహరణతో ఋషులు చెప్తూ ఉంటారు. చెట్టు పైకి ఎదగాలి అంటే గ్యారంటీగా లోపల వెళ్ళు, అంతర్యాత్ర చేయాలి. కానీ లోపల అంతర్యాత్ర చేస్తున్నప్పుడు అది పైన ఎదగలేదు అనుకోండి, చెట్టుకు రోగం వచ్చింది అని అర్థం. చెట్టు పైకి పుష్పించాలి, పల్లవించాలి, చాలా 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 దూరాలు వెళ్ళాలి. కానీ వెళ్ళాక కూడా దాని యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడి ఉందంటే అంతర్యాత్ర మీద. లోపల ఉన్నటువంటి లోతులకి నువ్వు ఎంత వెళ్తావు, బాహ్య జగత్తులో నువ్వు అంతగా అనుభూతి చెందుతావు. కనుక ఎప్పుడైతే బాహ్య జగత్తులో ఈ న్యూస్ పేపర్స్, టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్ అన్ని వచ్చేసాయో, ఖచ్చితంగా అర్థం ఏంటి అంటే నువ్వు లోతుకి వెళ్తున్నావు. నువ్వు లోతుకి వెళ్లకుండా ఉండి ఉంటే సహవీర్యం తెరవాలే. వీర్యము అంటే యాక్టివర్. వీరుడు నిద్రపోతూ ఉంటే వాడు వీరుడు ఎలా అవుతాడు? ఒకడికి వీరుడు అనే బిరుదు ఎప్పుడు వస్తుంది? యుద్ధాలు చేసి చకాఠగా కొట్టి చాలా మందిని సాగుబోటి చిటక్కుంటే వాడు వీరుడు. సహవీర్యం తెరవాలే. మేమందరం కూడా కలిసి వీర్యాన్ని చూపించాలి తప్ప, మేము ఆధ్యాత్మిక దేవతలో ఉన్నాం కనుక మేము నిద్రపోతూ కూర్చుంటాము అంటే కుదరదు. నచికేతాగ్ని కఠోపనిషద్ని మీరు చేసుకోవాలి అంటే చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది కదా. ఈ కంప్యూటర్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో సాధనలు కూడా మారిపోతాయి. ఏం చేసుకోవాలి మీరు? ఇటు ప్రేమ మార్గంలో మీకు బాహ్య జగత్తులో ఉన్నటువంటి రుణానుబంధాన్ని పెంచుకుంటూ ఉండండి. దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటూ ఉండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రకృతిలో జరిగిపోతుంది. నువ్వు నాది భారతదేశము, నేను ఇది అంటూ ఉండండి. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన పిల్లలే. ఇవాళ ఒక చోట ఉంటున్నారు, రేపు ఇంకో చోట ఉంటున్నారు, రేపు ఇంకో చోట ఉంటున్నారు. వేరే వేరే భాషలతో ఉన్నటువంటి వాళ్ళకి వేరే వేరే ఆహారాలు తినేటటువంటి వాళ్ళకి అమెరికాకి వెళ్ళొచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ నేను అడిగారు. మన పిల్లలు వెజిటేరియన్స్ ఉంటే అక్కడ తిరుగుతుంది, అసలు వాడికి వెజిటేరియనిజం అంటే ఏంటో తెలియదు మాస్టారు అన్నాడు వాడు. మీకు నాకు వెజిటేరియనిజం అంటే అసలు వాళ్ళకి తెలియదు. అక్కడ హోటల్లో వెళ్ళి నాకు వెజిటేరియన్ ఫుడ్ కావాలంటే వాళ్ళు తలమోహం వేస్తారు. వాళ్ళు తెలుసా మీకు ఇచ్చి, అసలు మీకు వెజిటేరియన్ ఫుడ్ దొరికే దొరకదు అక్కడ, అసలు ఇంపాసిబుల్. మీకు కావాలంటే మీ ఇంట్లో వండుకోవటం ఏ ఎక్కడో మన ఇండియన్ రెస్టారెంట్స్ అది ఉంది. అది పెద్ద పెద్ద సిటీస్ లో అక్కడ ఉంటాయి, కానీ మామూలు టౌన్స్ లో ఉండవు. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా సిటీస్ లో ఉండరు. వీళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు. అక్కడ అసలు వాళ్ళకి వెజిటేరియనిజం అంటే సో కాన్సెప్టే లేదు మాస్టారు. వాళ్ళకి ఏ చూస్తే ఏవో తిని పడుకోవటమే తప్ప, వాడు వెజిటేరియన్ అని తెచ్చిన అందులో ఏదో ఒకటి గ్యారంటీగా ఉంటుంది. రుణానుబంధం వీడిపోయి అమెరికాలో ఉన్నటువంటి ఆ పల్లెటూరులో జీవించటం ఏంటి అనే ప్రశ్న మనకి రావటం లేదు. అదేదో చాలా గొప్పగా ఉంది, డబ్బు సంపాదిస్తున్నాడు, అది ఓకే. ఆధ్యాత్మిక జగత్తులు ఇదంతా కూడా రుణానుబంధాలేగా. ఆయుష్ కర్మచ విత్తంచ విద్యా నిధనం ఏమంటే విత్తం అక్కడి నుంచి వాడు సంపాదించుకుంటున్నాడు. మరి ఆ విత్తం సంపాదించుకోవటానికి కావలసినటువంటి రిలేషన్షిప్ నాకు గుర్తు ఉండాలి. అది యముడిని నచికేతుడు అడిగిన మొదటి వరము. నాకు తెలియాలి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో అని. రెండోది ఏం చెప్తాను నేను నచికేతాగ్ని అంటే, 49 రకాల ఉన్నటువంటి ఆజ్ఞలు, దానికి బేసిస్ ఎవడు అంటే హనుమంతుడు. అతడు భవిష్యత్ విధాత. భవిష్యత్ విధాత అంటే అర్థం ఏంటి? రాబోయేటటువంటి సృష్టికి బీజము కారణము అతడు అవుతాడు. భవిష్యత్ విధాత అనగానే 5000 సంవత్సరాల కిందటో ఇంకా భవిష్య పురాణంలో ఎక్కడో అది చెప్పబడి ఉంటే ఇంకంటే తేతాయుగం ఇంతకంటే పాతది. కృష్ణుడు యొక్క నిర్యాణం అయ్యి 5000 సంవత్సరాలు ఎంతో అయిందని చెప్తున్నారు. రాముడు ఖచ్చితంగా యుగాం దానికి ముందు యుగాంతం వాడు, అప్పుడు హనుమంతుడు. ఆ భవిష్యత్ విధాక 49 వాయుపుత్రుడు మరుద్గణాలు 49 మరుద్గణాలు యొక్క శక్తిని పెంచుకున్నటువంటి వ్యక్తి. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఒక ఇంట్లోకి గృహప్రవేశం చేయాలి అనేటటువంటి ఒక చిన్న సంఘటన మనం గుర్తు చేసుకుంటే, ఎప్పుడైనా నువ్వు గృహప్రవేశం చేశావు అంటే మనం ఏదో కార్డు కొట్టిస్తాగా మేమందరం కూడా గృహప్రవేశం చేసుకుంటున్నాం, అందుకే మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదింప ప్రార్థన, హౌస్ వార్మింగ్ అని చెప్పుకుంటూ ఉంటాను. కానీ అప్పుడా నువ్వు గృహప్రవేశం చేస్తావు, లేకపోతే అంతకంటే చాలా ముందే నువ్వు గృహప్రవేశం చేసేసి ఉంటావు. గృహప్రవేశం అంటే ఏంటి, ముందు ఒక స్థలం కొనుక్కుంటావు నువ్వు, స్థలం కొనుక్కున్నాక ఆ స్థలం చూస్తావు నువ్వు, అన్ని వైపులో తీసి చాలా ముచ్చటపడి ఈ స్థలం బాగుంది అని కొనుక్కుంటావు. ఆ కొనుక్కున్న క్షణం నుంచే నీకు అక్కడ ఇల్లు తయారైపోవటం మొదలైంది. నువ్వు ఈ 2 ఏళ్లలో కడతావు, 3 ఏళ్లలో కడతావు, 10 ఏళ్లు గ్యాప్ ఇచ్చి కట్టుకుంటావు. ఆ ఇల్లు కట్టుకోవడానికి మళ్ళా కావలసిన వనరులు అన్ని సమీకరించుకుంటావు, అవంతా కడుతూ ఉంటావు. అది కడుతున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఇంటి లోపలికి బయటికి వస్తూ ఉంటావు. గృహప్రవేశ ముహూర్తంలో కావలసిన ఫెస్టివల్స్ అంటే ఇలాంటివి, ఇట్లా ఏమంటారు, తోరణాలు. ఈ తోరణాలు అది మీరు కడుతూ ఉంటే గృహప్రవేశించకుండా కడతారా ఏంటి? మీరే కాదు, చాలా మంది ప్రవేశిస్తూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. అలాగే భవిష్యత్తులో హనుమంతుడు తన నూతన సృష్టికి కావాల్సింది తయారు చేసుకుంటున్నాడు. మీకు తయారు చేసుకుంటున్న విధానానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే, సడన్ గా ఈ 2-3 ఏళ్లలో ఇటు సాయి టెంపుల్స్ తో పాటు హనుమత్ విగ్రహాలు ప్రతిష్ట ఎంత ఎక్కువైపోయిందో మీరు గమనించుకున్నారు. అది చిన్న చిన్న విగ్రహాలు కాదు, భీమకాయుడు ఏమైపోయింది, చిన్న చిన్న హనుమంతుల విగ్రహాలు పోయాయి. మొన్న అమలాపురం వెళ్ళినప్పుడు శకలకారి సిద్ధి హనుమంతుడిని వాళ్ళు ప్రతిష్ట చేస్తారు, మాస్టర్ రమ్మన్నారు, వెళ్ళారు. వెళ్తే ఏముంది అక్కడ, ముందు ఇంత చిన్న విగ్రహం ఉండేది అక్కడే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ విగ్రహానికి వెనకాతనే 24 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. మూర్తి అగ్ని యొక్క మూర్తీభవించిన రూపము అన్నది మనం మర్చిపోయాం. ఒక నాలెడ్జ్ మూర్తీభవిస్తే శరీరం అనుకుంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ నాలెడ్జ్ మీ శరీరంలో మూర్తీభవించింది. మీరున్నారు, మీ నాలెడ్జ్ మీ శరీరంలో మూర్తీభవించింది. ఆ అగ్నే లేకపోతే మీ శరీరంలో పంపించేస్తారు. అంతేత మన శరీరాలన్నీ కూడా మూర్తీభవించినటువంటి అగ్నిలే. అందుకే భారతీయ సంస్కృతి ఓ విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేసింది, ఐడియా, ఐడియల్, ఐడల్. ఆలోచనలు, ఆదర్శములు, మూర్తి. అంటే ఏ మూర్తి ఉన్నా కూడా అది ఘనీభవించినటువంటి ఆలోచనల సముదాయము. హనుమత్ విగ్రహం ఇప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న హనుమత్ విగ్రహాలు పెద్ద పెద్ద హనుమంతుడి విగ్రహాలుగా మారిపోతుంది. అంటే భవిష్యత్ విధాత తన పని ఆల్రెడీ మొదలెట్టేశాడు. ఆ మొదలెట్టడంతో వచ్చేటటువంటి మార్పులు మన భారతీయ ఆధ్యాత్మికవేత్తలు గమనించకుండా ఆ పాతకాలపు ఆలోచన విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. కఠోపనిషత్తు దానికి బ్రేక్ ఇచ్చింది. కఠోపనిషత్తు అందుకు గొప్ప, చాలా ఉపని. అందుకే నేను అన్ని ఉపనిషత్తులున్నా కఠోపనిషత్తు మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే, శ్రేయో మార్గంతో పాటు శ్రేయో మార్గాన్ని అనుసరించవచ్చు అని చెప్పేటటువంటి నాకు తెలిసిన ఏకైక ఉపనిషత్తు ఇదే. రెండు చేసుకో సైమల్టేనియస్ గా ఈనాడు అది చాలా అవసరం కూడా. దానికి మీకు చెప్పినటువంటి ఆ ధ్యాన విధానం మీరు మర్చిపోకండి. రోజల్లా శ్రేయో మార్గము, రాత్రి పడుకునేటప్పుడు. కానీ అది కరెక్ట్ అవునా కాదా మాస్టర్, మనకి ఎప్పుడు కూడా అథారిటీ కావాలి. భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు రోజల్లా ఏం చేసినా జీవితంలో బతికినాన్నాళ్ళు నువ్వేమి చేసినా అంతకాలేక మామేవ స్వరముత్వాసలే. లాస్ట్ మూమెంట్ లో నీకు ఏ థాట్ ఉంటుందో ఆ థాట్ ఖచ్చితంగా అవుతుంది. జడభక్తుడు కథ చాలా స్పష్టంగా చెప్తాడు భాగవతంలో. అంత గొప్ప అయినటువంటి మహాముని కూడా చివరి క్షణాలలో ఆ జింకని చూసుకుంటూ ప్రాణాలు ఉంటాడు. చివరికి ఏమైపోతాడు, జింకగా పుడతాడు. జింకగా పుట్టేకి ఈ పూర్వజన్మ స్మృతి ఉండేవారికి మళ్ళీ మానవ శరీరం వస్తుంది. మానవ శరీరం వచ్చేట్లయితే చాలా జాగ్రత్తగా ఉంటాడు. అదే జడభరతుడు యొక్క కథ. ఇప్పుడు మీరు జడభరతుడు లాగా జీవించవలసినటువంటి అవసరం లేదు. ఆ టెక్నాలజీ మీకు ప్రతి ఒక్క దిశగా అందజేస్తుంది. నిద్రపోయేటప్పుడు నువ్వు కనుక శ్రేయ మార్గంగా ఉంటే, అదే ఆలోచిస్తే కనుక నువ్వు పడుకుంటే ఖచ్చితంగా నీ నెక్స్ట్ బర్త్ ఎటువైపు వెళ్తూ ఉంటుంది? శ్రేయ మార్గం వైపు అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు వరి కాపాకు. ఇంచేత ఈ మార్గం వెనకాత ఉన్నటువంటి ఆ హైలైటెడ్ ఏరియా ఎందుకు చెప్పబడుతున్నాడు అంటే, ఈ రుణానుబంధాలన్నీ పోతే తప్ప శ్రేయ మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎక్కడెక్కడ రుణానుబంధాలు మనం తెచ్చిపెట్టుకున్నాం? పుట్టింది ఇండియాలో. ఉద్యోగం ఎక్కడ చేయాలి? అక్కడెక్కడో చేయాలి. కానీ మూర్ఖత్వం అక్కడెక్కడవుతుంది? వాడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, సరే ఆ రుణానుబంధాలు పోతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో ఉన్నటువంటి నీ రుణానుబంధం ఏమైంది? మెచ్చిపోయాడు. అది ఇదంతా మనం ఎప్పుడు కరెక్ట్ చేసుకోగలుగుతామంటే, ఈ నచికేతాజ్ఞ గురించి మనకి చాలా విశిష్టమైనటువంటి అవగాహన రావాలి. అందువల్ల నేను ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ 12 ఇటికలు 5 దీపాలు 5 అగ్రతులు మీరు వెలిగించుకుంటూ ఉండండి. ఆ శ్రేయ మార్గాన్ని ఎలా కలుపుతుందో మీరు చూడండి. ఎన్నాళ్ళు మాస్టారు? ఎన్నాళ్ళు నుంచి వచ్చేంత వరకు. నెక్స్ట్ ఆత్మానుభూతి వచ్చేంత వరకు చేసుకోవాలి మీరు. ఇంకా నిన్న ఆపిల్ చోట నుంచి మొదలు పెడదాం. అంతా సేమ్ ద్వితీయ వల్లిలో 18వ శ్లోకం. హంతా సేమ్ మన్యతే హంతుం హతస్తే మన్యతే హతం ఉభవతో నీతో నాయం హంతి నహన్యతే. భగవద్గీతలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుడికి దీని గురించి స్పష్టంగా చెప్తాడు. నువ్వేదో చంపుతాను అనుకుంటున్నావు, నువ్వు చంపటం లేదు, వాడు కావటమూ లేదు. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్తూ, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీత శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. సూక్ష్మాతి సూక్ష్మము కంటే అతి పెద్దదానికంటే పెద్దదైనటువంటి ఆత్మ. ఈ ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నప్పుడు లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్స్ వల్ల రెండు ఎక్స్ట్రీమ్స్ చెప్తూ ఉంటాడు. క్రోధ క్రోధకృత్ విష్ణు సహస్రనామంలో రెండు మాటలు చెప్తూ ఉంటాడు. క్రోధకృత్ అంటే కోపం తెప్పించేవాడు, క్రోధ అంటే క్రోధాన్ని పోగొట్టేవాడు. తెప్పించటం పోగొట్టడం రెండు తను చేస్తూ ఉంటాడు. ఈ రెండు తను చేస్తే అంటే ఎంత ఇది మాకు పొత్తు కుదరటం లేదు మాస్టారు అంటే. టీచర్స్ లైఫ్ అలాగే ఉంటుంది. టీచర్స్ లైఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆయన ఇది చాలా బాగా చదువుకో, నీకు తెలియటం లేదా, నేను నోట్స్ ఇస్తాను, నేను నీకు చెప్తాను, నీకు డిక్టేట్ చేస్తాను, నువ్వు కంటపాపట్టు అని అందరూ చెప్తాడు. చెప్పవలసిందంతా చెప్పాక వాడ ఎగ్జామినర్ గా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏ మాట్లాడాడు కదా అంటే, రెండు పనులు చేస్తున్నాడు కదా, ఒక పక్క ఏంటి టీచింగ్ చేస్తున్నాడు, నీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు, రెండో వైపు అసలేమీ చెప్పడం. కానీ తనే ఉంటాడు పాపం అక్కడ. గురువు ఆ పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని మనకి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాడు. ఈ రెండు రెండు అడోరణీయ మహత్వనీయ, చిన్నదానికంటే చిన్నది, పెద్దదానికంటే పెద్దది. దీనికి ఇలా చెప్పినప్పుడు ఎముడు చెప్తున్నాడు ఇదంతా నచికేతుడికి, గ్యారంటీగా కన్ఫ్యూజ్ అయ్యాడు. కన్ఫ్యూజ్ అవుతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకాస్త కన్ఫ్యూజన్ చేస్తాడు. నా అనుభవం కూడా ఏంటి అంటే, ఒక విషయం మనం అర్థమయ్యే చెప్పి చెప్పేసాక దాన్ని ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పకపోతే జరిగే దీన్ని కూడా ఇదివరకు అర్థమయ్యేది కూడా మర్చిపోతాడు. కొంచెం ఎముడు అలాంటి పరిస్థితే నచికేతుడు కనిపిస్తున్నా చూడండి ఏం చెప్తాడు, నీకు అర్థం కాలేదా అని చెప్పింది. ఆసీనో దూరం వదతి శయనో యాతి సర్వతః కష్టం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతే. ఇంకా అర్థం కాలేదు, ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి ఏం చెప్పాడు. ఆసీనో దూరం రజతి, కూర్చునే ఉంటాడు చాలా దూరం వెళ్ళిపోతాడు. ఇది పాజిబుల్? కూర్చునే ఉండి దూరంగా వెళ్ళగలటం సంభవమేనా? రెండోది ఏం చెప్తాడు, శయనో యాతి సర్వత, పడుకునే ఉంటాడు కానీ అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా దానికి? ఎందుకు మీరు బస్సులో కూర్చునే ఉంటారు, దూరం వెళ్తారులే, ఆశీనో దూరం లేదు, ఏరోప్లేన్ కూర్చుని ఉంటారు, అబ్బో ఎంతెంత దూరాలు, మీరేం కదండి అక్కడ చెప్పింది అక్షరాలా జరుగుతుంది. కానీ ఇంకొక చిన్నది ఒక హింట్ ఇస్తాను, మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడ ఒక మారుతి కారులో మనం కూర్చున్నాం, అద్దాలు వచ్చేసాం, ఎయిర్ టైట్ మారుతి కారులో మనం కూర్చున్నాం. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాం, విజయవాడలో దిగాం కదా, విజయవాడ ఇక్కడ మారుతి కారు అద్దాలు ఎత్తేసినప్పుడు మారుతి కారులో ఒక స్పేస్ ఉంది కదా, మారుతి కారులో జాగా ఉంది కదా, ఆ జాగాని మనం ఏం చెప్పటం, మారుతి కారు జాగా అనుకున్నాం. దాని నెంబర్ ఏదో ఎక్స్వైజెడ్ ఏదో ఉంటుంది, ఆ కారులో ఆ జాగా ఉంది. మీరు ప్రయాణం చేస్తున్నారు, మీరు ప్రయాణం చేస్తే విజయవాడలో దిగారు, మీతో పాటు ఆ జాగా కూడా మూవ్ అయిందా, ఆ జాగా ఇక్కడే ఉండిపోయిందా, ఇష్టం ఆలోచించుకోలేదు. అది మీరు కనుక అవగాహన చేసేసుకుంటే ఇచ్చేస్తే, నేను కాశీలో ఈ సర్వత శయానో యాతి సర్వత పడుకునే ఉంటాడు కానీ అన్ని చోట్లకి వెళ్తాడు అనే దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఇది. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమైంది. ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి, అది అర్థమవుతే అర్థమవుతుంది తప్ప దాంట్లో మనం డిస్కస్ చేసుకునేది ఏమీ లేదు. కారులో నువ్వు కూర్చుని ఉన్నావు, ఏరోప్లేన్లో నువ్వు కూర్చుని ఉన్నావు, ఇండియా నుంచి ఎగిరావు, ఏరోప్లేన్లో జాగా ఉంది కదా, ఆ జాగా నీతో పాటు ప్రయాణం చేసి అమెరికా వచ్చిందా, కుర్చీ అమెరికా వచ్చింది కదా నీతో పాటు, అంటే నువ్వు కూర్చున్న చేరు కూడా అమెరికా చేరింది కదా, ఆ స్టెవాడ్ డ్రెస్సు, మీరు వేసినటువంటి బట్టలు అన్నీ అమెరికా చేరుకున్నాయి. చాలా జాగా చేరుకుందా లేదా తెలియదు మనకి. అది ఈ శ్లోకం యొక్క అర్థము. ఈ ఆకాశ తత్వాన్ని ఆ సర్వాంతర్యామితో ఎందుకు పోలుస్తారు అనేది, చిన్న డబ్బా ఉంది నీ జేబులో, ఖాళీ డబ్బా చిన్నది, ఆ డబ్బాలో కూడా జాగా ఉంది కదా, అనోమహీయాలు మాతోమహీయాలు ఏదో కర్షిస్తూ ఏదో లేదు, అందువల్ల జాగా ఉంది, ఆ జాగాలో నువ్వు ఉన్నావు, ప్లేన్ ఎక్కావు, ఎగిరిందని ఆ జాగా ఏమవుతుంది అని, నీతో పాటు ఇండియా నుంచి ఆ జాగాని తీసుకువెళ్ళి అమెరికాకి వెళ్తున్నారా, లేకపోతే ఆ జాగా అక్కడే ఉందా, మరి ఆ జాగా ఎక్కడ ఉంటే ఈ ప్లేన్ ఎక్కడ తిరుగుతుంది, ఈ ప్లేన్ లో ఉన్నటువంటి జాగా ఎలా మూవ్ అవుతోంది, ఇది ఓ విచిత్రమైనటువంటి పారాడాక్స్. ఈ పారాడాక్స్ కి ఓ అద్భుతమైనటువంటి బుక్ వచ్చింది, డాక్టర్ ఐన్స్టీన్ అండ్ యూనివర్స్, ఇంకన్ బెన్నాట్ అనేటువంటి రాసి వచ్చిన పుస్తకం, డాక్టర్ ఐన్స్టీన్ అండ్ యూనివర్స్. అది చదువుతూ ఉంటే మీకు ఉపనిషత్తు చదువుతున్నట్టే ఉంటుంది, ఐన్స్టీన్ గురించి చదువుతున్నట్టు ఉండదు. యస్య బ్రహ్మాసి చక్రంచ ఉభయ భవత ఓదన మృత్యురస్యోపసేచనం ఇత్థా వేద యత్రస. ఇక్కడ ఓ విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు యముడు. చూడండి, బ్రాహ్మణ క్షత్రియులు ఎవరికి ఆహారమో, బ్రాహ్మణ క్షత్రియులు ఎవరికి ఆహారమో, మృత్యువు ఎవరికి నంజుకుని తినే పట్టడో, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నదో ఎవరికి ఇలా తెలుసు. అది నేను ఎక్స్ప్లెనేషన్ వదిలేస్తున్నాను నేను, ఎందుకంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే సింపుల్ గా ఓ 2-3 సంవత్సరాలు మీరు కూర్చుని ఉండాలి, నేను చెప్తూ ఉండాలి. చెప్పినా కూడా ఆ కాన్సెప్ట్ అర్థమవుతే అర్థమైపోతుంది, లేకపోతే అర్థం కాదు. చెప్పిన విషయం మాత్రం గుర్తుంచుకోండి, యముడు ఆత్మ గురించి చెప్తూ మీ సాధనా విధానానికి ఓ విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడు ఎవరికి అన్నము, ఆహారం తీసుకుంటున్న ఓదనం అంటే ఫుడ్. ఈ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనకి నంచుకోవడానికి ఏదైనా కావాలి కదా. మృత్యు ఏమన్నాడు అంటే నంచుకు తినే పచ్చడి అన్నాడు. ఇది ఎవరికి అర్థమైపోతుందో వాడికి ఇది అర్థమైపోయింది అన్నాడు. సరే, మనకి అర్థం కాలేదు కనుక దాన్ని పక్కన పడేద్దాం, తృతీయవల్లిలోకి వెళ్దాం. కానీ ఉదాహరణ మాత్రం మీరు రోజు రాత్రి ఒకసారి చదువుకుంటూ ఉండండి. ఆ వేద మంత్రాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, మనకి అర్థం కాకపోయినా దాని రిజల్ట్స్ మెల్లిమెల్లిగా మనలోకి దూరుతూ ఉంటుంది. దానికి ఓ ఉదాహరణ ఏమి ఇస్తాను అంటే, పటికిబెల్లం నీళ్ళల్లో కనిపిస్తారు మీరు, మెల్లిమెల్లిగా పటికిబెల్లం ఏమవుతుంది, నీళ్ళల్లో కలిసిపోతుంది. కలిసిపోయాక ఎక్కడ ఉంటుందని, మొత్తం నీళ్ళల్లో ఉంటుంది. అలాగే ఈ వేద మంత్రాలు మెల్లిమెల్లిగా మీ మనస్సుల్లోకి దూరి మొత్తము మీకు అనుభూతి రావటానికి తగినటువంటి వాతావరణం ఇస్తుంది కనుక ఇంకక్కడ మనం ఏం క్వశ్చన్ చేయం, అది చదువుకుంటూ ఉంటాం. అంచేత ఈ శ్లోకాన్ని మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యస్య బ్రహ్మాతి క్షత్రంచ ఉభే భవతి యోధన, బ్రాహ్మణ క్షత్రియులు ఎవరికి ఆహారము, మృత్యురస్యోపసేచనం, ఉపసేచనం అంటే నందుకు తినేటటువంటి పచ్చడి. మృత్యువు ఎవరికి నందుకు తినే పచ్చడు, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నదో ఎవరికి ఇలా తెలుసో వాడికి అర్థమైపోయింది. నెక్స్ట్ అసలైనటువంటి సాధనలోకి దిగుతున్నాం మనం. ఋతం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పరాధే ఛాయా తపో బ్రహ్మ విదో వదంతే పంచాగ్నయో ఏ చతుర్నాచికేత. ఇత్తౌ అనేటటువంటి ప్రవిష్టం అనేటటువంటి పదం ఇద్దరు గురించి చెప్తూ ఉందండి. మన శరీరంలో జీవాత్మ పరమాత్మ అనేటటువంటి ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. చాలా చోట్ల ఇది రెండు ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులుగా కూడా చెప్తూ ఉంటాడు. ద్వాసతరణ అని ఒక పక్షి కిందకి దిగి తింటూ ఉంటుంది, ఇంకో పక్షి చూస్తూ ఉంటుంది, కానీ ఇవి ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎస్సేతురీజానామత్సరం బ్రహ్మ యత్పరం అభయంతి తీర్చి తాంసారం నాచికేతం శకేమహే. యజ్ఞకర్మను నిర్వర్తించే వారికి వారధి అయిన నాచికేత యజ్ఞాన్ని మేము నిర్వర్తించగలం. ఇక్కడ మళ్ళా మేము నాచికేతాగ్ని గురించి చెప్పాను చూసారా, నాచికేతాగ్ని వేరు యజ్ఞకర్మలు వేరు. అంచేత యజ్ఞకర్మను నిర్వర్తించే వారికి వారధి అయిన నాచికేత యజ్ఞాన్ని మేము నిర్వర్తించగలం. దేనికి వారధి? జీవాత్మకి, పరమాత్మకి. అంతేగాక ముక్తి చెందగోరే వారికి అభయాన్ని ప్రసాదించే అవ్వలి తీరమైన పరబ్రహ్మను కూడా మేము తెలుసుకోగలము. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం దుసారథం విద్ధి మన ప్రగ్రహమేవచ ఆత్మ రథారూఢైన యజమాని అని తెలుసుకో. అలాగే శరీరము రథము బుద్ధే సారథి మనస్సే కళ్ళము అని గ్రహించు. ఇక్కడ మీరు రాత్రి పడుకున్నాక ఏం సాధన చేసుకోమని చెప్పాను గుర్తుంది కదా? ఒకటి హృదయం మీద ధ్యానం చేసుకోండి. ఈ హృదయం మీద మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ ధ్యానం యొక్క విధానం ఎలా ఉండాలి అంటే మన శరీర యాత్ర యొక్క మొత్తం కళ్యాణి కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయబడుతున్నాయి, హృదయం నుంచి కంట్రోల్ చేయబడుతున్నాయి. అంచేత ఈ హృదయం ఏమిటి అంటే సారథి. ఈ సారథికి గుర్రాలకి పూంచబడినటువంటి కళ్యాణి చేతిలో ఉండాలి. కళ్యాణి ఏంటి అంటే మనస్సు. ఈ కళ్యాణి ఎక్కడున్నాయి? గుర్రాలకు ఉన్నాయి అంటే ఇంద్రియాలకు ఉన్నాయి. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? మన శరీరమే. మన శరీరంలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాలకి, మనస్సు అనేటటువంటి కళ్ళము ఎవరి చేతిలో ఉండాలి? బుద్ధి చేతిలో ఉండాలి. కానీ బుద్ధి మనస్సు కళ్యాణి కూడా నువ్వు కాదు, ఆత్మ నువ్వు. అతను రథం మీద కూర్చుని ఉన్నాడు. దీన్ని మీరు ఎంత క్లియర్ గా ఆలోచించగలిగితే రాత్రి పడుకుంటూ ఇదే ఆలోచనలో ఉండండి. లేదు మేము ఇది ఆలోచించలేకపోతున్నాము, మాకు స్పష్టత లేదు అంటే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ పడుతుంది. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధి తుషారథం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాం ఆహుర్ విషయాం స్పేషు గోచరాం ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే చాహుర్మనీషిణ. ఇంద్రియాలే గుర్రాలు, ఇంద్రియ విషయాలే అవి పరుగు తీసే మార్గాలు అంటారు. శరీరము ఇంద్రియాలు మనస్సులతో కూడి ఉన్న ఆత్మనే ప్రాక్తులు భోక్తగా చెప్తారు. యస్య విజ్ఞానవాన్ భవత్యా యుక్తేన మనసా సదా తస్యేంద్రియాన్ని అవశ్యాన్ని దుష్టా స్వాయు సారదే. మనస్సును విశ్వవిడిగా వదిలేసి సరియైన ధ్యానం లేకుండా ఎప్పుడైనా ఎల్లప్పుడూ సంచరిస్తే, ఎవడైనా ఎల్లప్పుడూ సంచరిస్తే అలాంటి వాని ఇంద్రియాలు దోషం ఉన్న గుర్రాలు సారథి అదుపు తప్పినట్లే వశం తప్పిపోతాయి. ఎక్స్ప్లెనేషన్ ఏం అక్కర్లేదు కదా, మనం కరెక్ట్గా ఉండకపోతే దారి తప్పుతాం మనం. అంటే ఎల్లప్పుడూ కూడా బుద్ధి యొక్క అంశము మన మనస్సు మీద విషయాల మీద ఉండాలి. ఒకప్పుడు గాయత్రి మంత్రం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అని శాసనం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ శ్రేయో మార్గము ప్రేయో మార్గము పరిశీలి చేసుకు వచ్చేటటువంటి టెక్నాలజీ డెవలప్ కాబోతోంది అని ఋషులకు అర్థమైందో వాళ్ళు ఏం చేశారు, గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారు. గాయత్రి మంత్రం అంటే సద్బుద్ధి, బుద్ధి యొక్క అంతశం లేకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తుంది అని అర్థం అవుతూనే ఉంది కదా. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, బుద్ధి డెవలప్ కాలేదు. మరి బుద్ధి డెవలప్ అవ్వాలి అంటే, నేను వేద మంత్రాల గురించి ఒక విశేష లక్షణం చెప్పాను కానీ నీకు తెలిసినా తెలియకపోయినా, ఆ మంత్రాన్ని నువ్వు అలా ఉచ్చారణ చేసుకుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నువ్వు ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతావు కనుక. దుష్టుడైనటువంటి గుర్రాలు అంటే వర్షం తప్పినటువంటి గుర్రాలు ఎలాగ నిన్ను కిందకి ఇచ్చేస్తాయో, అలాగే బుద్ధి యొక్క అదుపు తప్పినటువంటి గుర్రాలు నిన్ను కిందకి ఇచ్చేస్తాయి. ఎస్టు విజ్ఞాన వాన్భవతి యుక్తైన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాన్ని సదశ్వాయువ సారదే. అయితే ఎల్లప్పుడూ మనస్సును అదుపులో ఉంచుకొని సరి అయిన జ్ఞానం కలిగి ప్రవర్తించే వాని ఇంద్రియాలు సారథి యొక్క మంచి గుర్రాల్లా స్పష్టంగా ఉంటాయి. అంచేత మన శరీరాలు మన కోరికలు మన వశంగా ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు ఈ మొత్తము శ్రేయో ప్రేయో మార్గాన్ని కలిసి ఆచరించగలిగేటటువంటి సాధకుడికి కావలసినటువంటి ఏకైక లక్షణం ఏంటి అంటే, మీ బుద్ధి బట్టి మీ ప్రవర్తన ఉండాలి తప్ప మీ కోరికను బట్టి ప్రవర్తన ఉండకూడదు. కానీ యాక్చువల్ గా జరిగేది ఏంటో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మనం ఎంత బుద్ధిహీనులమో ఈ ఒక్క సిద్ధాంతం చెప్తుంది. అంతేత మనం అంత సులభంగా కఠోపనిషత్తులు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళగలము అనుకోకండి. ఇట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. కానీ డిఫికల్ట్ అయితే మాత్రం ఏముంది, విధానం తెలిస్తే చేయగలం. సిగరెట్ తాగితే నాయన నువ్వు చచ్చిపోతావు, క్యాన్సర్ వస్తుంది. అంతేకాదు నువ్వు ఎక్కడ తాగుతున్నావో ఆ చుట్టుపక్కల కూడా నువ్వు ఆ విషయాన్ని నువ్వు పెంచుతున్నావు అని వాడికి తెలుసు, అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు. మానగలుగుతున్నాడా అంటే ఏ వశంలో ఉన్నాడు వాడు? ఇంద్రియాల వశంలో ఉన్నాడు వాడు. దట్ హ్యాపెన్స్ టు ఆల్ హ్యాబిట్స్. అంతే పరిస్థితి ఇప్పుడు ఇది ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సద్బుద్ధిని ఇచ్చేటటువంటి మంత్రాన్ని కీలితం చేసేసి ఎవడు చేసుకోకూడదు అని చెప్పారు అనుకోండి, వాడు మంచివాడు చెడ్డవాడా? చెడ్డవాడే. అది కారణం, గాయత్రి మంత్రం సర్వజనీయం అయిపోవటానికి కారణం ఏంటి అంటే, పూర్వకాలంలో ఏదైనా ఒక వస్తువు ఇంకో వస్తువు చోటుకి వెళ్ళాలి అంటే ఆ మళ్ళీ నిన్ను పెట్టేది. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ చాలా తక్కువ కనుక ఈ ప్రమాదాలు ఏం లేవు. నువ్వు సిగరెట్ తయారు చేసినా ఆ సిగరెట్ ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల 2-3 సంవత్సరాలు పడతాయి, ఈ లోపల సిగరెట్లు పాడైపోతాయి, ఓకే. కానీ ఇప్పుడు అది లేదుగా, కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది. అంతేత ఋషులు ఏం చేశారు, సరే మీకు పోటీగా మేము గాయత్రి మంత్రాన్ని ఇస్తున్నాం, నువ్వు సిగరెట్ ఎలా తాగుతున్నావు నాయన రోజు అలాగే గాయత్రి మంత్రం కూడా తీసుకో. అంటే నేను గాయత్రి మంత్రాన్ని చేయము, సిగరెట్ మాత్రం తాగుతాను. అంతేత ఇప్పుడు ఉండవలసినటువంటి ఏకైక రక్షా కవచం ఏమిటి అంటే గాయత్రి మంత్రమే. మనం కాస్త మన బుద్ధిని కదిలించుకుని మనం చేయవలసినటువంటిది గాయత్రి మంత్రం ఎందుకు సర్వప్రచారం అవ్వాలో, ప్రతి ఇంట్లో జరగాలో మీకు అర్థం అవ్వాలి. ఇది ఇంకేంటి, బుద్ధి యొక్క కంట్రోల్ రావాలి అంటే బుద్ధిని కంట్రోల్ చేసేటటువంటి శక్తి మీలో ఉండాలి. బుద్ధిని మీరు కంట్రోల్ చేయగలిగేటటువంటి శక్తి లేదు, మనస్సు ఇంద్రియాలు లాగి పారేస్తున్నాయి. మనం ఏం చేయాలి, ఏ మంత్రము సద్బుద్ధి ఇస్తుందో దాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండేది. అందుకే ఇది పెట్టిన తర్వాత నేనేం చెప్పాను, కనీసం ఒక మాల గాయత్రి చేయండి, అది సోషల్ సర్వీస్ గా చేయండి. మీకు అర్థం అవటం లేదు, మీరు రోడ్ల మీద పడి సోషల్ సర్వీస్ ఏమీ చేయక్కర్లేదు. ఈ ట్రైన్ యాక్సిడెంట్స్, పొల్యూషన్స్ ఇవన్నీ కూడా దీంతో పోతాయి, చేస్తే పోతాయి. ఇది మంచిది అంటే కాదంటే చేయాలి. అంటే వాడెవడో చెప్పాడు రండి చేయొద్దన్నాడు, నేనేం చేశాడు వాడు చేయొద్దన్నాడు. మీకు వాడి మాట వినాలంటే వాడి మాట విను, నేనే అర్థతగటం లేదు. నా మాట వినాలనుంటే వాడెవడో చెప్పింది నాకు ఎందుకు చెప్తావు నువ్వు? ఉద్దేశం అందుకే డిస్కషన్స్ నేను ప్రోతి చేయను. మీరు నిజంగా ప్రపంచానికి మేలు చేయాలి అని ఉంది ఖచ్చితంగా. అంటే మీరు ఇది ఒక మంచి చేసేటటువంటి పనిగా సోషల్ సర్వీస్ గా టేకప్ చేయండి. 12 ఇటియలు, 5 దీపాలు, 5 అగరొత్తులు, 1 మాల గాయత్రి మీరు చేస్తే మీరు సరే బాగుపడతారు వేరే విషయం. ప్రపంచంలో కూడా ఆ తరంగాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వ్యాపిస్తాయి. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్, ఏ వెరీ స్లో ప్రాసెస్. ఈ పరిస్థితి రాకముందే పాపం దయానంద సరస్వతి శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వాళ్ళు ఆ గాయత్రి మంత్రానికి అంత ఇది పెట్టినా అసలు సోషల్ సర్వీస్ అనుకోవటం లేదు. మీరు చెయ్యాలని అనిపించటం లేదు. మీకు అనిపించకపోవటానికి కూడా కారణం ఏంటంటే సద్బుద్ధి లేకపోతే. మరి లేనప్పుడు ఏం చేయాలి? తెచ్చుకోతాయి, మళ్ళీ మళ్ళీ తెచ్చుకోతాయి. రెండు సార్లు చేసాం, మూడు రోజులు చేసాం, మర్చిపోయాం. మనసు గుర్తొచ్చినప్పుడల్లా చేయగా 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 అది ఒక లైన్లో పడిపోతుంది. యస్తు విజ్ఞ యస్య విజ్ఞానవాన్ భవత్యా మనస్కస్వదాతుదే నస తత్పదం ఆప్లవతి సంసారంచాది గచ్చది. సరైన జ్ఞానం లేక చెదిరిపోయిన మనస్సుతో ఎల్లప్పుడూ అశుచిగా ఉండేవాడు ఆ గమ్యాన్ని పరమపదాన్ని ఎన్నిటికి పొందలేడు. అంతేకాక జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడిపోతాడు. ఇందాక నేను చెప్పినదే కదా, యస్సు విజ్ఞానవాన్ భవతే సమనస్కస్య దాసుదే నటు తత్పదం ఆప్నోతే యస్మాద్ భూయో న జాయతే. కానీ ఎవడవుతే విజ్ఞానవంతుడై వశీకృతమైన మనస్సు గలవాడో సదా పరిశుద్ధుడో అతడు పునర్జన్మరహితమైన పరమపదాన్ని చేరుకుంటాడు. అంటే శ్రేయో మార్గము ప్రయో మార్గంలో నేను మీకు రెండు మార్గాలు అందిస్తున్నా. ఒక మార్గం ఏమిటి, రాత్రి పడుకునేటప్పుడు. ఇంకా మీరు ఆ శ్రేయ మార్గానికి వెళ్ళండి. ఇంకా భౌతిక జగత్తుతో సంబంధం లేకుండా జీవించటం మొదలెట్టండి. ఐదారు క్షణాలు నిద్ర వచ్చేస్తుంది అలాగో మీకు. నిద్ర లేచిన తర్వాత పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఈ శ్రేయో మార్గంలో మనస్సును వర్తం చేయటానికి కావలసినటువంటి గాయత్రి మంత్ర తరంగాలను ప్రపంచానికి అందజేయండి. ఈ గాయత్రి మంత్ర తరంగాలు ప్రపంచానికి ఎందుకు అందచేయాలి అనేది తర్వాత మళ్ళీలో వస్తుంది మనకి. విజ్ఞాన సారధర్యస్సు మన ప్రగ్రహమాంధర శోధన పరమాప్నోతి తదా విష్ణు పరంపరం. విజ్ఞానమే బుద్ధే సారథిగా గలవాడు, మనస్సే చాకచక్యంతో పట్టుకోబడిన కళ్ళమైనప్పుడు మానవుడు ప్రయాణపు గమ్యమైన విష్ణు యొక్క పరమపదాన్ని చేరుకుంటాడు. ఇంద్రియ పరా అంటే దృష్టి పరమ్మన మనసస్సు పరా బుద్ధే బుద్ధేరాత్మా మహాంతర మన తత్పరమ అవ్యక్త అవ్యక్తాత్ పురుష పర పురుషాన్న పరంకించిత్ సాకాత్తాపరాంగదే. ఇక్కడ ఈ భౌతిక శరీర స్థలం నుంచి ఆ పరమాత్మ వరకు మీరు ఏ స్టెప్స్ లో ఎలా లైన్ చేసుకుంటే వెళ్ళండి చెప్పాడు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతేత్వద్వేయ బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శిని. అన్ని జీవులలోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్ష్ణమైన ఏకాగ్రత ద్వారా తమ బుద్ధి ద్వారా ఆ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు. ఈ సిద్ధి స్థాయి యొక్క మరణ మీకు నిరంతరం ఉంచుకోండి. మీకు ఖచ్చితంగా భౌతిక జగత్తులో నీ గమ్యం ఇది, నీ మార్గం ఇది, నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి అని చెప్పేటటువంటి భౌతిక శరీరధారి అయినటువంటి గురువు దొరికేంత వరకు నా సలహా ఏంటంటే మీరు ఒకసారి ఆ సిద్ధి స్థాయి తత్వాన్ని కాస్త అధ్యయనం చేస్తూ ఉండండి. రోజుకి కనీసము ఒక అధ్యాయం మీద. ఇందుకు నిజమైనటువంటి సద్గురువు ఏ స్థితిలో ఉండాలో చెప్పేటటువంటి ప్రతి అర్హత ఆయనలో ఉంది. ఆ అర్హతల్ని మనం గమనించుకుంటూ ఉంటే భౌతిక శరీరధారి అయినటువంటి గురువు కనిపించినప్పుడు దీన్ని మీరు పక్కన స్థిరంగా పెట్టుకోవచ్చు. కొలబద్దగా ఈ స్థాయి లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉంటే కోటే చేసుకోండి. ఏంటి స్థాయి యొక్క లక్షణాలు? ఇక్కడ నేను చెప్తున్నది ప్రతి జీవిలోనూ తాను ఉన్నాడు అనేటటువంటి ఒక అనుభూతి తనతో పాటు ఉన్న వాళ్ళకి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయగలిగాడు. విష్ణు పరమం పదం అని చెప్పాడు కదా. ఏంటది, ఒక ఆమె సాయి నువ్వు మా ఇంటికి భోజనానికి రా వస్తాను అన్నాడు. వస్తాను అన్నాడు, నేను వెళ్ళలేదు. ఆవిడ వంట చేసుకుని రెండు గంటల నుంచి వెయిట్ చేసుకుంది, రాలేదు. మూడైపోయింది, నాలుగైపోయింది, సాయి భోజనానికి రాలేదు. ఈ లోపల కుక్క దూరుంది వంటింట్లోకి. సాయికి నేను పెట్టినటువంటి ప్రసాదాలు నువ్వు తింటావా? కదడికి వచ్చింది. అయినా అప్పటికే రాలే. తలుపులన్నీ వేసేసుకుని వచ్చి మాట ఇచ్చావు, కట్టేవాడు. నేనేం కట్టలేదు, నువ్వు నన్ను కొట్టేవన్నాడు. అనుభూతి మీరు సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఆ అనుభూతికి లోనే చదవండి. అప్పుడు మీకు రిపోర్ట్ కొట్టదు, లాప్ చదివిందే కదా అంటారు. చదివిందే కదా అంటే అనుభూతి మీకు రానంత వరకు మీరు మీకు అనుభూతి రావాలి. ప్రతి జీవిలో కూడా ఆ విష్ణు పదం, విష్ణు అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు అని, విశ్వం విష్ణు వశత్కారు భూత భవ్యభవత్రుడు విశ్వం అని స్టార్ట్ చేస్తాడు కదా. అంతేత ఆ చేతనత్వం గురించి ఇక్కడ చెప్తున్నాడు వాడు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా గూఢో ఆత్మాన ప్రకాశతే దృశ్యతేత్రుద్ధ సూక్ష్మయ సూక్ష్మదర్శిని. అన్ని జీవులలోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితము కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఆ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు. మన సొసైటీ అంత బుద్ధిహీనులు నేను చెప్పాను కదా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తూ వాడు అమ్ముతూ ఉంటే, అది చదువుతో నూర్చుకుని తాగుతూ ఉంటే మన బుద్ధి ఎంత గొప్పదో మీరు తెలుసుకోండి. అంటే క్రిటిసిజం కోసం చెప్పగలనే మనం బుద్ధిహీనులనే. ఒకడు నీకు స్లో పాయిజనింగ్ ఇస్తున్నాడు అని తెలిస్తే వాడిని ఇంట్లోకి తెలిసి చాలా మంచిది నాయన నువ్వు స్లో పాయిజనింగ్ ఇస్తున్నావు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానంటావో వాడి మీద పోలీస్ కేసు పెట్టి ప్రూఫ్ ఇచ్చి వాడిని జైల్లో పడేస్తా. కానీ స్మోకింగ్ స్లో పాయిజన్ అని తెలిసి కూడా అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువుని తల్లి తీసుకుని ఇంటికి వస్తే ఈయన కాదు ఆ పిల్లవాడి ముందే సిగరెట్ తాగుతూ స్టైల్గా కూర్చుని ఉంటే మనకి ఇంత తెలిసి కూడా ఏమీ అనిపించటం లేదు అంటే సాటి వాడిని లెంపకాయ కొట్టలేకపోయాము అంటే మనం ఎంత బుద్ధిహీనమో అర్థం చేసుకోండి. ఆ బుద్ధి ఎప్పుడొస్తుంది మీకు గాయపడినట్టు ద్వారానే వస్తుంది. ఇంకేంటే ఇంకా మీకు మామూలుగా లాజిక్తో వచ్చేటటువంటి పరిస్థితి దాటిపోయాం మనం. ఎంత చెప్పినా వినం మనం. ఇంకా ఏకైక విధానం ఏంటి అంటే మంత్రం. తంత్రం అనుకోండి కావాలంటే దాన్ని గాయత్రి తంత్రం అనుకోండి. కానీ చేస్తే ఇది మంచిది అని తెలిసాక చేదుగా ఉండేటటువంటి మందునైనా మనం తీసుకుంటున్నాం కదా. మనం బుద్ధి భ్రష్టులో అయిపోయాము, ఈ బుద్ధిని మనం బయటకి లాగాలి అంటే ఆ గాయత్రి మంత్రం తప్ప ఇంకోటి లేదు అని చెప్పినా మేము అది తప్ప ఇంకోటి ఏదో చేస్తాము అంటే మనం అంటే సిగరెట్ తాగే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. మనం మీరు అనుకోవాలంటే నేనే సిగరెట్ తాగటం లేదు, నేను చాలా మంచివాడు అని, నువ్వు ఖచ్చితంగా మంచివాడివి కాదు. ఏది మంచిదో మహాత్ములు ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఒక టెక్నాలజీ డెవలప్ చేసి మీకు ఇస్తే, అదే నేను సాధన చేస్తూ కూర్చుంటామండి, నేను యోగం చేస్తూ కూర్చుంటామండి, నేను జపం చేస్తూ కూర్చుంటామంటే నువ్వు ప్రపంచానికి చాలా ద్రోహం చేస్తున్నావు. ప్రపంచం ఎటుపోతే నాకే ఇంకా నీకేమర్థమైంది విశ్వం విశ్వం వెతుకుతాడు. ఒక కుక్కలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు, ఒక దోమలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేస్తూ ఉంటే అది ప్రపంచం ఎటుపోయినా నాకంటే నేను నా సాధనలు చేస్తూ చూస్తుంటాను అనేటటువంటి వాడిని శ్రీకృష్ణుడు చాలా తీవ్రంగా పిలిచాడు. బలరాముడు వస్తాడు మహాభారత యుద్ధంలో, పాలపంచకోడు బలరాముడు ఉద్ధవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ తొలబద్దలైనటువంటి దుర్యోధన దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతాడు, నోర్మోయి నీకు మాట్లాడే హక్కు లేదు, యుద్ధం జరుగుతున్నప్పుడేమో నువ్వు పారిపోతావా, బలరాముడే కనుక కృష్ణుడు పక్కన నుంచి ఉంటే దుర్యోధనుడు అసలు యుద్ధం చేయగలిగేవాడా, గురువు కదా. ఇంకేత మనము మానవ మాత్రం అయింది కూడా మన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు మీరందరూ కూడా. ఎవరు ఎవరు గాయత్రి చేయటం లేదు, ఇంత విన్నా కూడా ఏ రోజుకి ఒక మాల గాయత్రి చేసుకోవటానికి మీరు పట్టే టైం ఎంత? 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు టైం లైన్ ఉంటుంది గొప్పవాళ్ళ మీరు. మాకు భగవంతుడు అంటే నమ్మకం ఉంది, దేవుడు అంటే నమ్మకం ఉంది అని చెప్తూ ఇది తప్ప ఇంకో మార్గం లేదు. నచికేత అగ్నిని ఉపయోగించుకునేటటువంటి ఈ టెక్నాలజీ ఇది వరకు కూడా యజ్ఞ విద్యలో నచికేతాగ్ని ఉపయోగపడే, ఇప్పుడు నచికేతాగ్ని ఉపయోగపడుతుంది. ఇది వరకు ఉండేటటువంటి రేడియోలు అవి ఎలా ఉండేవి మీకు తెలుసు కదా, డయోడ్ వాల్వ్స్ ట్రయోడ్ వాల్వ్స్ ఇంత పెద్ద పెట్టి, ఇప్పుడు మీ మొబైల్ ఫోన్స్ లో రేడియోనే కాదు బొమ్మలు తీసేయవచ్చు ఏదైనా తీసేయవచ్చు, ఈజీ అయిపోయింది కదా. ఇంకా నచికేతాగ్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీరు దీన్ని ఉపయోగించుకోండి అంటే నచికేతాగ్ని యొక్క ఇంపార్టెన్స్ ముందు మనకు అర్థం అవ్వదు. చాలా మంది ఉపనిషత్ చదివేవాడికి నచికేతాగ్ని అంటే ఏంటో తెలియదు, అది వరం ఎలా అయిందో కూడా తెలియదు. నాకు చాలా ఎక్కడ ఆశ్చర్యం వేస్తుంది అంటే మామూలు వ్యక్తులు సరైనది తెలియదు. నువ్వు ఉపనిషత్తు చదువుతో 3 వరాలు ఇచ్చినటువంటి యముడు ఈ అగ్ని నీ పేరుతో ప్రసిద్ధి అవుతుంది అనేది కంటే నేను ఒక వరంగా ఇచ్చాడు. వరం అంటే ఎ బూన్, అది అతని పేరుతో ప్రసిద్ధి ఎందుకు అవ్వాలి? అంటే ఆ రాషనల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ పోయే మీరు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అదే ఏదో ఉంది అక్కడ నచ్చదు ఆ యజ్ఞాలు చేసేటటువంటి కర్మలో ఒక కొత్త విధానం ప్రవేశపెట్టాడు నచికేతుడు. అందువల్ల మళ్లీ మళ్లీ ఈ యజ్ఞకుండాలు ఎందుకు నేను చెప్పమని చెప్తున్నానంటే రామరాజ్యం కావాలి అనే ఆదర్శం ఉంటే సరిపోదు. రామరాజ్య లక్షణాలు మన దేశంలో ఉండాలి. రామరాజ్య లక్షణంలో మొదటి లక్షణం వాల్మీకి ఏం చెప్తాడు అంటే సూర్యోదయ కాలంలో యజ్ఞ ధూమము రానటువంటి ఇల్లు అయోధ్యలో లేదు. నువ్వు ఆ లక్షణాలు లేకుండా రామరాజ్యం రావాలంటే ఎలా వస్తుంది? అందువల్ల దీన్ని ఒక ఏమంటారు రివెల్యూషన్ కాదు ప్రచార కార్యక్రమాలలా కరెక్ట్ వర్డ్ నాకు స్పష్టం లేదు. ఇంకింత కూడా ఈ నచికేతాగ్ని స్థాపన జరగాలి. 12 విద్యలు, 5 దీపాలు, 5 అగరత్తులు, ఒక మాల గాయత్రం. మీరు ఏమి చేస్తున్నా సరే మేము అప్పటికే ఇంకుందండి కలిసి మోపిడి అవుతుంది. మానేయండి అవి ఆ సాధనలన్నీ కూడా. ఆ సాధనలు మీకు ఎందుకు ఉపయోగపడవు? మీకు ఉపయోగపడవు, ప్రపంచానికి ఉపయోగపడవు. అది అర్థం కాకుండా మనిషికి ప్రపంచానికి ఇప్పుడు అవసరమైనటువంటి సాధనలు మీరు మానేసి ఎప్పుడో చెప్పినటువంటి సాధనలు మీరు పట్టు కూర్చుని చేస్తాను అంటే మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే మీ శరీరం చాలా ముందుకు వెళ్ళిపోయింది, మీ బుద్ధి ముందుకు వెళ్ళలేదు. మన ఈ శరీరంలో ఉండేటటువంటి ఐరన్, మన శరీరంలో ఉండేటటువంటి ఆ రకరకాలైనటువంటి మినరల్స్ పరిణామ క్రమంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఆ ముందుకు వెళ్ళిపోయినటువంటి ఐరన్, ఆ ముందుకు వెళ్ళిపోయినటువంటి సెలీనియం, ఆ ముందుకు వెళ్ళిపోయినటువంటి ఆక్సిజన్ పరిణామ క్రమంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. మీ శరీరము మీ ఆత్మల కంటే కూడా పరిణామ క్రమంలో చాలా ముందుకు వెళ్ళిపోయింది అనేది కూడా మనకు తెలియటం లేదు. ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అని జాలకుడు మనసులో బుక్ రాశాడు, 1200 పేజీల పుస్తకాలు. ఈ అగ్ని సంపర్కంతో వచ్చింది ప్రతిదీ పవిత్రం అవుతుంది అని మీకు తెలుసు కదా. పూర్వకాలంలో ఇన్ని ఖనిజాలు లేవు, ఈనాడు అన్ని ఖనిజాలు పరిపూర్ణమైనటువంటి ప్యూరిటీతో మీకు దొరుకుతున్నాయి. కాపర్ కావాలంటే కాపర్, రాగి తాగదనేది అందుకు మీకు. ఎందుకంటే స్పిరిచువల్ వైబ్రేషన్స్ దృష్ట్యా కళ్ళు మూసుకుని ఆ తరంగాలను పట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళు చూసింది ఏంటి అంటే రాగికి బంగారాన్ని వాళ్ళు తేడా పట్టుకోలేరు. సైకోమెట్రీ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి టెక్నాలజీ ఉంది. సైకోమెట్రీ అంటే నేను తెలుసా, చేయి పెట్టి పదార్థాన్ని గుర్తించడం. వాళ్ళు కళ్ళు మూసేస్తారు, వాళ్ళు చెయ్యి అలా పెడతాడు, ఇదేంటి 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 అని వాళ్ళు చెప్పేస్తూ ఉంటాడు సైకోమెట్రీ. కానీ రాగితో చేసిన పదార్థము బంగారంతో చేసేటటువంటి పదార్థము వాడి దగ్గర పెడితే తేడా తెలియదు వాడికి. రాగికి బంగారానికి టెక్నికల్ గా తేడా లేదు. అంతేకా ఈ సువర్ణ విద్యలోకి వెళ్ళేటటువంటి ఈ విద్యకి రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్లు మీకు చాలా ఉపయోగపడతాయి. కనుక రాగి పాత్రలో నీళ్లు తాగాలి అన్నా కూడా మనం రెగ్యులర్ గా తాగలేదు. మీలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఆధ్యాత్మికమైనటువంటి వైబ్రేషన్స్ సువర్ణంగా మారాలి అంటే సత్యయుగం లేదు అంటే బంగారం, ఐరన్ అంటే కలియుగం. చుట్టూరా ఐరన్ ఏదైతే ఇప్పుడు ఉందని మనకి, ఈ చుట్టూరా ఉన్నటువంటి ఐరన్ నుంచి మనం డైరెక్ట్ గా సువర్ణం వైపు వెళ్లే దమ్ము లేదు మనకి వైబ్రేషన్స్కి. రాగి పాత్రలో నీళ్లు మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాయి అని రాగి పాత్రలతో వాటితో చేసేటటువంటి ఆ ఉద్ధరణతో. అన్నిటికంటే ఇంకొక తమాషా అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం చేసేటటువంటి పాపాలన్నీ కూడా మనకున్నటువంటి రోగాలన్నీ కూడా పోవటానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు ఋషులు. ఈ యజ్ఞకుండం దగ్గర ఒక రాగి పాత్రతో నీళ్లు పెట్టుకుని దాంట్లో తులసి కొంచెం కర్పూరం తీర్థం కింద అదే ఇస్తాను. తీర్థం చదివేటప్పుడు మంత్రం ఏం చదువుతాం మనం? అకాల మృత్యుహరణ, సర్వవ్యాధి నివారణ. అది జరుగుతుంది దానికి రాగి తులసి కర్పూరం కలిస్తే, ఈ మూడు కలిస్తే ఆ శక్తి వస్తుంది దానికి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణ. ఇంకా రోగాలన్నీ పోవటానికి అంత సింపుల్ టెక్నిక్ వాళ్ళు ఇస్తే మనం దేవాలయానికి వెళ్తే తీర్థం తీసుకుంటేగా అది తీసుకోవటానికి చేతులు పెట్టే ఒక విశేషమైనటువంటి విధానం ఉంది. మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఆ రిజల్ట్ రాదు. ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు మజిల్ ఫిక్స్ చేసేటువంటి ఇంజక్షన్ ఒకటి, ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఒకటి ఉంటుంది. ఇంట్రావీనస్ ఇంజక్షన్ మజిల్ ఇచ్చేసాడు అనుకోండి, ఏ ఇస్తే ఏమవుతుంది, ఏమవుతుందో ఇచ్చించి చూసుకోండి, మీకే తెలుస్తుంది ఏమవుతుంది. ఇంకా చేతులు కూడా ఇలా పెట్టే అలా పెట్టే కాదు, దానికి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఎలాగుంటుంది అంటే శంఖం చక్రం అనేటటువంటి ముద్రలు చెప్పారు వాళ్ళు. సరే మనం అటు వెళ్ళిపోవాలి, నేను డైవర్ట్ అయిపోతున్నాను, మనం ఎక్కడికి వెళ్ళాలి. కానీ ఈ విషయం గుర్తుంచుకోండి చేత, 18 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు, 1 పంచపాత్రలో కొంచెం తులసి, కొంచెం కొంచెం అంటే కొంచెమే. బాగా మంచిదని చెప్పారని చెప్తే నేను 1-2 కేజీల కర్పూరం అందులో వేయొద్దు, 500 మిల్లీగ్రామ్స్ పారాసిటమాల్ వేయమంటే కాదు చాలా మంచిది అని నువ్వు 2 కేజీ పారాసిటమాల్ మింగేసావు అనుకో, జస్ట్ స్మెల్ వస్తే చాలు, తులసి స్మెల్ కర్పూరం స్మెల్ వచ్చి ఒక మాల గాయత్రి చేసేసుకున్న తర్వాత ఆ నీళ్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి, ఎన్ని రోగాలు పోతాయో మీరు చూడండి. అది ఋషుల యొక్క వాక్ అది, చేసి సైన్స్ అది. కానీ ఆ పద్ధతిలో చేస్తే గాయత్రి మంత్రం జపం చేయకుండా, విగ్రహానికి పూజలు చేయకుండా, ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నటువంటి వ్యక్తికి అస్థితి అని ఇక్కడ చెప్తాడు కదా, మానసిక స్థితి లేకుండా చేసేటటువంటి పూజలు వాళ్ళతో చేస్తే ఏమవుతుంది అంటే అది రిజల్ట్ రాదు, ప్రమాదం ఏం జరగదు. అకాల ముఖ్యహరణం, సర్వవ్యాధి నివాసం అనేటటువంటి రిజల్ట్ రాదు. అంతేత అవుతే మేము తాగమండి అనద్దు, మీకు ఆ మనస్సులో ఉంటే ఆ రిజల్ట్ వస్తుంది. యచ్చేత్వాన్ మనసి ప్రాజ్ఞ జ్ఞాన యచ్చేత్వాన్ మనసి ప్రాజ్ఞ త్యజే జ్ఞాన ఆత్మని, జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చే శాంత ఆత్మని. ఇక్కడ లయయోగం గురించి చెప్తున్నాడు. రాత్రి మీరు పడుకున్నప్పుడు ముందు మీ మనస్సుని లయం చేయాలి బుద్ధిలో. ఇంకేత మనస్సు మీకు డిస్టర్బ్ చేస్తుంది, అనిద్రా రోగం అంతా దేనివల్ల వస్తుంది అంటే మైండ్ కంట్రోల్లో లేదు. ఇంకా నువ్వు వద్దన్నా కూడా అది భయంకరమైనటువంటి ఆలోచనలు ఆలోచించేస్తూ ఉంటుంది, అది బుద్ధిలోకి లయం చేయాలి. ప్రాజ్ఞుడైన వాడు వాక్కుని మనస్సులోను, మనస్సును బుద్ధిలోను, ఆ బుద్ధిని హిరణ్య గర్భంలోను, ఆ హిరణ్య గర్భుని కూడా తొలకు పరమశాంతి అనే పరమాత్మ ఎందు క్రమంగా లయింపజేయాలి. ఇది ఆఫ్ రిపీటెడ్ వివేకానందకి శ్లోకం ఎంత ఇష్టం ఇప్పుడు నేను చదవబోయేటటువంటిది. ఉత్తిష్ట ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత క్షత్యధార నిశితా దురత్య దుర్గం తదస్త కలయోవదంతి. ఇంకేత ఇంత చెప్పాక ఇంకేం చేయమంటున్నాడు అంటే నువ్వు లే ముందు, ముందు లేచి ఎగ్గకుండా దగ్గర కూర్చో. అంతేత మీరు చెప్పింది చాలా బాగానే ఉంది మాస్టర్ అంటే వెళ్ళాను, కూర్చున్నాక 5 దీపాలు వెలిగించు, వెలిగించాక 5 అగరత్తులు వెలిగించు. ఇంకేంటే సద్గురువు లభించినంత వరకు భౌతిక జగత్తులో మీకు ఉపయోగపడేటటువంటి ఏకైక గురువు అగ్ని మాత్రమే. అందుకని మొత్తం వేదాలు కూడా అగ్ని సూక్తంతో స్టార్ట్ అవుతాయి. అందుకే దాన్ని వేదాది సూక్తము అని కూడా అంటారు అగ్ని సూక్తాన్ని. సురక్ష ధార నిశితా దురక్షయ దుర్గం పదస్థత్ కవియో వదంతి. లేవండి, మేలుకోండి, శ్రేష్ఠులైన ఆచార్యులను ఆశ్రయించి ఆ ఆత్మను సాక్షాత్కరించుకోండి. ఆ మార్గము కత్తి మనవాదరల తీక్ష్ణమైనది, దానిని అనుసరించి పోవటం ఎంతో ప్రయాసతో కూడిందని, తరించటం ఎంతో కష్టమని విజ్ఞులు చెప్తారు. ఇక్కడ మీరు యొక్క సాధనలో మీరు కష్టపడకుండా ఉన్నారనుకోండి, ఆ సాధన మీకు ఉపయోగపడదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఈజీగా చేసేయగలిగేటటువంటి క్వశ్చన్స్ మాత్రమే చదువుకుంటే జ్ఞానం రాదు. మీ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? కష్టమైనటువంటి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకో మనం బ్రెయిన్ ఉపయోగించాం, మనస్సును ఉపయోగించాం. మనస్సు బుద్ధిని ఉపయోగిస్తే తప్ప చిత్త అహంకారాల్లోకి వెళ్ళలేరు. చిత్తము అహంకారంలోకి మీ అంతటా మీరు సాధన చేసి వెళ్ళలేరు. మనస్సులో ఉన్నటువంటి నాలెడ్జ్ని, ఆ నాలెడ్జ్ ఉపయోగించుకునేటటువంటి బుద్ధిని మీరు ఎంత ఎక్కువగా డెవలప్ చేసుకుంటే అంత ఎక్కువగా మీరు చిత్త అహంకారాల్లోకి వెళ్ళగలుగుతారు. అశబ్దం అస్పర్శ మరూపం అవ్యయం తధారసం నిత్యం అగంధవం సత్యయం అనాద్యంతం మహత పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్రముచ్యతే. శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేనిది, నాశరహితమైనది, శాశ్వతము, ఆది అంతు లేనిది, మహత్తుకు అతీతమైనది, అధికార్యమైనది అయిన ఆత్మను సాక్షాత్కరించుకుని మృత్యువు నుండి విముక్తి పొందుతాడు మానవుడు. ఈ శ్లోకాలన్నీ చదువుతున్నప్పుడు భావ అనుభవపూర్వంగా వీటిని వదిలేసుకుంటే మీరు అంతర్యాత్ర చేయాలి. ఈ అంతర్యాత్ర చేయటానికి యోగ సాధనలో వాడేటటువంటి మాట ఏంటి అంటే ప్రత్యాహారము అని. ఇది ఈ శ్లోకాలన్నీ అయితే వాటి మీనింగ్ మనం పూర్తిగా చదువుకున్న తర్వాత ఈ ప్రత్యాహారం ఎలా చేయాలో చెప్తాను నేను. అశబ్దమస్తూపమవ్యయం తథారసం నిత్యమగంధనత్యయం అనాద్యనంతం మహత పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖా ప్రముచ్యతే. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఈ ఐదింద్రియాల గురించి చెప్తున్నాడు. లేనిది నాశరహితమైనది, శాశ్వతము ఆది అంతు లేనిది, మహత్వకు అతీతమైనది, అధికార్యమైనది అయిన ఆత్మను సాక్షాత్కరించుకుని మృత్యువు నుండి విముక్తి పొందుతాడు మానవుడు. నాచికేతం ఉపాఖ్యానం మృత్యు ప్రోక్తం సనాతనం ఉక్వా శుత్వాచ మేధావి బ్రహ్మలోకే నహీయతే. ఇది చదువుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభాలు చెప్తున్నాడు. యమరాజు చెప్పిన ఈ నచికేతోపాఖ్యానాన్ని సనాతనమైన దాన్ని ఇతరులకు చెప్పి తాను వినిన బుద్ధిశాలి బ్రహ్మలోకంతో ఘనత నొందుతాడు. ఇప్పుడు మనం విన్నాం కదా, ఘనత పొందుతా వింటామంటే ఆచరించటం అని అర్థం. నువ్వు ఆచరించకుండా విన్నానంటే నా మాట వింటే అంటే ఎన్నిక సార్లు చెప్తాను కదా, ఎంతటి ఇదంతా మీరు ఆచరించకుండా వింటే వచ్చిస్తుంది అనుకుంటే ఏం కాదు. వింటే అంటే ఆచరిస్తే. ఏ ఇమం పరమం గుహ్యం శ్రావ ఏ బ్రహ్మ సంసరి ప్రయత్శ్రద్ధ కాలే శ్రాద్ధ కాలేవా తదంత్యాయ కల్పతే తదా అనంత్యాయ కల్పత ఇది. అత్యంత రహస్యమైన ఈ కథను బ్రాహ్మణ సభలో కాని శ్రాద్ధకరణ చేసే సమయంలో కాని పరమ భక్తితో వినిపించిన వాడు అనంతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతాడు. చతుర్భవండి పరాంతిఖాని జత్రుణ స్వయంభో తస్మాత్ పరాంత శతిన అంతరాత్మం కచ్చిద్ధీర ప్రత్యేగాత్మ మైథన్ సదా వృత్తమృతత్వమిచ్చన్. ఇందాక నేను చెప్పాను కదా, ఈ మొత్తము సాధన యొక్క బేసిక్ వర్డ్ ఏదైనా మనం పట్టుకోవాలి అంటే ఆ బేసిక్ వర్డ్ ఏంటి అంటే ఏం చెప్పాను, యోగ సాధనలో ప్రత్యాహారము అని చెప్పాను. యమ నియమ ఆసన ప్రాణాయామం తర్వాత వచ్చేటటువంటిది ప్రత్యాహారం. ఆ ప్రత్యాహారం ఎలా చేయాలో తెలిపిస్తున్నాడు. ఈ ప్రత్యాహారం అనేటటువంటి టెక్నిక్ మీరు ఎప్పుడు చేసుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు, ఆ శ్రేయ మార్గంలో వెళ్ళేటటువంటిప్పుడు ఈ శ్లోకాన్ని మీరు ఆచరణలో పెట్టుకోవాలి. చూడండి ఏం చెప్తున్నాడు, స్వతసిద్ధుడు స్వయంగా స్వతసిద్ధుడు స్వయంగా ఆవిర్భవించిన వాడు అయిన భగవంతుడు ఇంద్రియాలను దోషపూరితాలుగా సృష్టించాడు. ఇంద్రియాలలో ఉన్నటువంటి దోషం ఏంటి అంటే అవి బాహ్యంగా వెళ్తూ ఉంటాయి. కళ్ళు బయట ఉండవు చూడతాయి, లోపల ఉన్నది చూడలేవు. మీ హార్ట్ ఎక్కడుంది, మీ లంగ్ ఎక్కడుంది, మీ ఇంటెస్టైన్స్ ఎక్కడున్నాయి కనిపించదు కంటికి. వినటము మీ లోపల అనేక రకమైనటువంటి శబ్దాలు జరుగుతూ ఉంటాయి. 10 ఇంద్రియాలకి స్టాండర్డ్ గా ఉండేటటువంటి 10 శబ్దాలు ఉన్నాయి అని యోగశాస్త్రం చెప్తుంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విశేషమైనటువంటి శబ్దం ఉంది. ఆ శబ్దాలు మనకు వినిపించాలి. దశ విధ నాదాలు అని చెప్తూ ఉంటాం. ఆ దశ విధ నాదాలు యాక్చువల్ గా మీ ఇంద్రియాలు పనిచేసేటప్పుడు చేసేటటువంటి తప్పులు లేవు. అవి మనకు వినిపించవచ్చు. వీళ్ళకి వాసన బయట ఏమాత్రం మురిక్కాలో అలా వెళ్ళినా వాసన ఇస్తూ ఉంటుంది. కానీ మన శరీరంలో ఉన్న సువాసనలు మనకి ఎప్పుడు ఉంటున్నాయి. ఇంటెస్టైన్స్ వాసన మన సువాసనలు వస్తూ ఉండాలి కదా. కానీ మన నాసిక లోపల ఉన్నటువంటి దుర్గంధాన్ని పట్టుకోగలిగితే మన పరిస్థితి ఎలా ఉంటుంది. నేను ఫిజికల్ దుర్గంధం గురించి చెప్తున్నాను, నేను మానసిక దుర్గంధాన్ని గురించి మారేస్తున్నాను. నేను పట్టుకోలేవు కదా. అంతేకా భగవంతుడు ఏం చేశాడు అంటే పరాంతి కాని విత్రుణం స్వయంభూ తస్మాత్ పరాత్ కశ్చిత్ నాంతరాత్మం కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మాగమైచ్చత్ తావృత్త చక్షుర్ అమృతత్వనిచ్చన్. ఇంద్రియాలను దోషపూరితంగా సృష్టించాడు, అందుచేత అవి బయట విషయాల వైపు మాత్రమే పోగలవు. లోనున్న ప్రత్యేగాత్మనవి దర్శించలేవు. సకృత్తుగా ఎవరో ఒక ధీరుడు అమృతత్వాన్ని కోరి తన కళ్ళను అంటే 5 ఇంద్రియాలను లోపలికి మరలుస్తాడు. ఇంతటి ప్రత్యాహారం అంతా కూడా ఈ ఇంద్రియాలను లోపలికి వేపు మంచి చేయండి. విద్య ఒకసారి కళ్ళు చూసుకోండి. ఈ కళ్ళు చూసుకున్న తర్వాత ఈ గుహాయాం అనేటటువంటిది యాక్చువల్ గా మీ కంఠం అనుకోండి. కరెక్ట్ వర్డ్ కాదు అది, హృదయానికి వెళ్ళాలి అది. కానీ హృదయంలో మనకి ఏం కనిపించదు, హృదయంలోకి వెళ్ళలేం మనం. దృష్టి ఎంతవరకు మన దృష్టి వెళ్ళగలుగుతుంది అంటే ఈ కంఠకూపం వరకు వెళ్ళగలుగుతుంది. ఈ కంఠకూపం వరకు వెళ్ళిన తర్వాత బయట ఉండేటువంటి శబ్దాలు వినకుండా అక్కడి నుంచి వచ్చేటటువంటి శబ్దాలు, బయట ఉండేటటువంటి రూపం కాకుండా ఆ కంఠకూపంలో ఉండేటటువంటి రూపము, బయట ఉండేటువంటి వాసన కాకుండా స్మెల్, అక్కడి నుంచి వచ్చేటటువంటి స్మెల్ మీరు చూడటానికి ప్రయత్నించటమే దివ్యమైనటువంటి అనుభూతులకి కారణం అవుతుంది. అంతేత రాత్రి నేను చెప్పినటువంటి సాధనలో లాస్ట్ ఇంకా శరీర మార్గంలో మీరు ఏం చేస్తారు, పడుతున్నారు, మీ దృష్టి కంఠం వద్ద ఉంటుంది, ఇంకా బయట అంతా స్థితి ఆలోచించవద్దు, ఏమి ఆలోచించవద్దు, వింటానికి చూడటానికి ట్రై చేయండి. సరే నెక్స్ట్, పరాచ కామా నమయంతి బాలా స్థే మృత్యోరియంతి పాశం అధీరా అమృతత్వం విదిత్వా ధ్రువమధ్రువేష్న ప్రార్థయంతే. పసిబాలురు బాహ్య సుఖాల వెంట పడతారు. పసిబాలురు అంటే ఎవరు, మనం అందరం బాహ్య సుఖాల వెంట పడే వాళ్ళందరూ కూడా పసిబాలురు. అలా వారు విస్తారమైన మృత్యు వలలో పడిపోతారు. ఎప్పుడైతే నువ్వు బాహ్య సుఖాల వైపు వెళ్తూ ఉంటావో ఖచ్చితంగా నువ్వు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతావు. కానీ ప్రాజ్ఞులు ఈ అనిత్య విషయాల మధ్య నిత్యము శాశ్వతము అమరము అయినదేదో తెలుసుకుని ఈ ప్రపంచంలో దేనిని కూడా కోరరు. ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ ప్రత్యాహారాన్ని. రాత్రి పడుతున్నప్పుడు నువ్వు చేసావు సరే, నువ్వు నిద్రలేచావు, నిద్రలేచాక నీ ఇంద్రియాలన్నీ ఎటుకు వెళ్తున్నాయి, బయట వైపుకి వెళ్తున్నాయి. వెళ్ళని అది బయట వైపు, నువ్వు మాత్రం నీ కంఠంలో ఇరుక్కుపో. నిద్రపోతున్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ నిద్రపోయావు కదా, ఖచ్చితంగా ఈ సాధనలు చేయగా 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 అదేమవుతుంది, నిత్య జీవితంలో కూడా అది ప్రవేశిస్తుంది. అప్పుడు ఏమవుతావు నువ్వు, బయట ఏమి జరుగుతుందా ఏం జరుగుతుందో కూడా దానికి అవిచిన్నుడిగా ఉండిపోగలుగుతావు. ఏన రూపం సంగంధం శబ్దాం స్పర్శాంత మైథునం ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. రంగు రుచి వాసన శబ్దము స్పర్శనము మైథునము సంయోగాలను మానవుడు ఏ ఆత్మ చేత తెలుసుకుంటున్నాడో ఆ ఆత్మకు తెలియరానిది ఈ ప్రపంచంలో ఏముంది, ఇదే నువ్వు తెలుసుకోగలిగినటువంటి ఆత్మ. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ చెప్తున్నాడు అది. ఎప్పుడైతే నువ్వు ఆ అంతర్ముఖం అవ్వగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రత్యాహారానికి వెళ్ళగలుగుతావో, నీ మనస్సు మూడు లెవెల్స్ కి ఎదుగుతుంది. అదే స్త్రీని కృష్ణ అంటాడు, నచికేతను మూడు రకాలుగా చేస్తాడని చెప్తాడు. అదేంటి అంటే ధారణ ధ్యాన సమాధిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ప్రత్యాహారం చేయకుండా మాత్రము నువ్వు ధారణ ధ్యాన సమాధిలోకి వెళ్ళలేవు. అంచేత నేను డైరెక్ట్ గా ధ్యానాన్ని కూర్చుంటాం అనేటటువంటి వాళ్ళు ఎంత తప్పు పని చేస్తున్నారో ఆలోచించుకోండి. మ్యాక్సిమం మీరు ధ్యానం చేయాలి అనుకుంటే ఆ టెక్నాలజీ మీరు మర్చిపోకుండా ఉండటానికి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూర్చోండి. అంతకంటే ఎక్కువసేపు ధ్యానాన్ని కూర్చుంటే ఖచ్చితంగా నువ్వు తప్పు పని చేస్తున్నావు. ఆ టెక్నాలజీ మనకు అర్థం అవ్వాలి. మనం చాలా విషయాలు ఏది చేయకూడదు అని ఎక్కువ చేసేస్తూ ఉంటాం, ఏది చేయవలసిందో చాలా తక్కువ చేస్తూ ఉంటాం. మంత్ర జపం ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా, అది గుర్తుంచుకోండి. రామకృష్ణ పరమహంస లాంటి చేతనత్వం కలిగినటువంటి వ్యక్తి రోజుకి 7 గంటల పాటు ఆయన గాయత్రి మంత్ర జపం చేసేవాడు. శ్రీరామ శర్మ ఆచార్య గురించి చెప్తున్నాడు, మూర్ఖుడు అయింది ఆయన 7 గంటలు పాటు చేయటానికి. మా కోసం చేశాడండి, మీకోసం ఏం చేయలే ఆయన. న్యూటన్ కానీ వాళ్ళు కానీ మన కోసం ఏదైనా రీసెర్చ్ కనిపెట్టారా? వాళ్ళకి ఆ జ్ఞానం మీద కృష్ణ ఉంది, కనిపెట్టాడు, కనిపెట్టాడు కనుక అది మనకు అందజేశాడు, అందజేశాడు కనుక దాంతో వచ్చేటటువంటి సుఖాలు మనం ఉపయోగించుకుంటున్నాం. ఇంకా ఆయన మన కోసం ఏం సాధన చేయలే. ఓ విశేషమైనటువంటి సాధనలో దేవశిష్యు స్థాయికి ఎదగాలి అనుకుని ఈ జన్మలోనే ఆయన ఆ నారద స్థితికి వెళ్ళటానికి కావాల్సిన సాధనలు చేసుకున్నాడు. ఆయన చేసుకున్నది మనకు కూడా అందించాడు. సైంటిస్ట్ ఎలాగైతే పని చేసుకున్నటువంటి సాధనలు మనకు అందిస్తారు. ఇంకా ఇది ఈ కఠోపనిషత్ చదివిన తర్వాత కనీసము అందరి ఇళ్లలో ఇంటింటా కూడా ఈ యజ్ఞకుండాలు ఉండాలి, నచికేత అగ్ని ఉండాలి, గాయత్రి మంత్ర జపం ఉండాలి అనేటటువంటి దీక్ష నీకు ప్రపంచానికి చాలా యూస్ఫుల్. ఇంకా అయితే నీ కర్మ ఎంత గొప్ప కర్మ చేస్తావో అంత ఫలితాలు వస్తాయి. యజ్ఞ కర్మలో ఉన్నటువంటి ఈ యజ్ఞ ధూమంలో ఉన్నటువంటి లాభం ఏంటి అంటే అతి తక్కువ ఖరీదుతో నువ్వు ప్రపంచాంతటికీ కూడా విస్తరించవచ్చు. ఉదాహరణ ఎప్పుడు నేను చెప్తాను కదా, ఇల్లు నడుపుతాయండి, నువ్వు కొడికేవు తప్పే ఆ కారం నోట్లో వేసుకుందావు, నీకు ఎక్కిళ్ళు వస్తాయి, నీ కలబండిళ్ళు వస్తాయి. అదే అగ్రికుండల్లో వేసామనుకో, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నీకు వస్తుంది. అదేవిధంగా గాయత్రి మంత్రులు వచ్చాయని చూసుకున్నప్పుడు నీకు ఎదుర్కొండా అగ్ని స్వాతంత్రమే అంటే అగ్రవత్తులు ఉంటే అందరికీ వెళ్ళిపోతుంది. అది ఎంత గొప్ప కర్మ నువ్వు నాటుకుంటున్నావు, నాటుకుంటుకోలేదు. అందరికీ సద్బుద్ధి రావాలి అనేటటువంటి ఆ తపనతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు అది నాటుకుంటున్నావు కనుక నీకేం వస్తుంది, సద్బుద్ధి వస్తుంది. స్వప్నాంతం జాగరితాంతం చోభౌ ఏనాను పశ్యతి మహాంతం ఆత్మానం మత్వా ధీరోన శోచతి. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో అన్ని విషయాలను ఏ ఆత్మ ద్వారా మానవుడు దర్శిస్తాడో మహత్తరము సర్వవ్యాప్తి అయిన ఆత్మను సాక్షాత్కరించుకుని ప్రాజ్ఞుడు ఇంకా శోకింపుడు. యతిమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాం ఈశానంభూత భవ్యస్య బతతో విధిగుప్తతే ఏతద్వై తత్. తేనెను ఆస్వాదిస్తున్నది, జీవితాన్ని పోషిస్తున్నది, భూత భవిష్యత్తులకు ప్రభు అయిన ఆత్మను చాలా దగ్గరగా తెలుసుకున్నవాడు ఆ తర్వాత ఇక భయచెందడు. అంటే ఏ ఆత్మ గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నామో చెప్పుకుంటున్నామో ఎక్కడ వెతుక్కోవాలో తల్లి నీ లోపలే వెతుక్కోవాలి. అతను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి వాడు నిజంగా ఆత్మను తెలుసుకోగలుగుతాడు. యత్ పూర్వం తత్ సోజాత మధ్య పూర్వామజాయత గుహాం ప్రవిశ్యతి సంతం యోభూతే పశ్యత ఏ తద్వైతత్. పూర్వము జ్ఞానానికి జన్మించిన వాడు, నీతి కంటే కూడా ముందుగా జన్మించిన వాడు అయిన అది హృదయంలో ప్రవేశించి పంచభూతాలతో ఉంటుందని దర్శించిన వాడు నిజంగానే బ్రహ్మాన్ని దర్శిస్తాడు. నిజంగా ఇదే అది. యా ప్రాణేన సంభవత్యది, యా ప్రాణేన సంభవత్య అది తిర్దేవతామే గుహాం ప్రవిశ్య తిష్టంతి యా భూతేభిర్యజాయత ఏ తద్వైతత్. ప్రాణరూపంగా అభివ్యక్తమైనది, పంచభూతాలతో సృష్టించబడినది, హృదయంలో ప్రవేశించి నివసించేది అయిన అదితిని దేవతల ఆత్మను తెలుసుకున్నవాడు నిజంగానే బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. నిజంగా అదే ఇది. ఇక్కడ ఆపుదాం మనం, సాయంత్రం మనం ఇది పూర్తి చేసేసుకోవాలి. కానీ ఇక్కడ పూర్తి చేసేసుకోవాలి అది అంత కన్ఫ్యూజన్లో మీరు వెళ్లకుండా చేయవలసినటువంటి సాధనా విధానాన్ని కానీ మీరు నిరంతరం చేసుకుంటూ ఉండండి. అందరికంటే ముఖ్యం ఏంటి అంటే ఈ సాధనలన్నీ కూడా గ్రూప్ సాధనలు. యాక్చువల్గా సహనోగుణస్సు సహవీర్యం కర్వాభయ అనేటువంటి శాంతి మంత్రము ఏ ఉపనిషత్తుకు వస్తుందో అది ఒంటరిగా చేసుకుంటే పెద్ద ఫలితాలు రావు. ఒంటరిగా చేసుకునేది ఒకే ఒక సాధన, నిద్రపోవటం. అది కలిసి చేయలేదు, కలిసి నిద్రపోయినా ఎవరు నిద్రవాడుదే. మిగతాది మాత్రం మీరు కలిసి చేసుకోవటానికి ట్రై చేయండి. ప్లస్ ఇది నేను ఫినిష్ చేశాను, నేను ఒక విధంగా. కానీ ఇది ఫినిష్ చేసినంత మాత్రాన మనకు అర్థమైపోయింది అనుకోవద్దు. మీరు మళ్ళీ మళ్ళీ దాన్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా చదువుకోవాలి కనుక. ఇక్కడ ఈ క్లాసెస్ అయిపోగానే సరే అయిపోయింది అని మళ్ళీ ఎప్పుడు ఇస్తా ఉంటే మళ్ళీ మీరు వచ్చినప్పుడు పుస్తకం తెలుస్తాం అనుకున్నా. మీలో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక గ్రూప్ ఏర్పడి కఠోపనిషత్తుని నేను సూచించినటువంటి విధానంలో మీరు సాధన చేసుకోవాలి. ఆ సాధన యొక్క విశేషాలు సాయంత్రం చేస్తాను నేను, అది సాధనకి మాత్రమే అంకితం చేస్తాను. శ్లోకాలు అక్కడక్కడ అక్కడక్కడ చదివేసి ఇంకంటే ఆల్మోస్ట్ మెయిన్ చాప్టర్స్ అన్నీ అయిపోయాయి. చెప్పవలసినటువంటి విధానం అంతా కూడా అయిపోయింది. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేసి సాయంత్రము 8 గంటలకి 5 గంటలకి విశేషమైనటువంటి ఆహారం మాత్రం మేము 5-6 గంటలకి పెట్టలేము. సాధన అవి క్లాస్ అయిపోయితే పెట్టాం, లాస్ట్ మీరు తినేసిన తర్వాత దేశ చెప్పని మీరు చేయలేరు కనుక. ఆ కార్యక్రమం కూడా మీకు తెలుసు కదా, ఇంకా సస్తిపూర్తి ఒకటి, దాని తర్వాత యజ్ఞ పెరుగుతాయి. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంస్కారాలు. ఎందుకంటే మీరు కాస్త 5 గంటలకే కనుక వచ్చేస్తే ఆ సంస్కారాల గురించి కూడా మీరు కొంచెం విశేషమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. స్వస్తి ప్రజాపాలయ.
రాత్రి భోజనాన్ని మనకి ఇక్కడే ఇంటి దగ్గర భోజనాలు ప్రయత్నాలు చేయకండి. అది అర్థం అవలేదేమో. ఎందుకంటే మొహమాటాలు చాలా ఎక్కువ, మీరు ఎప్పుడు ఒకటి కూర్చుని కలిసి తినేటటువంటి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. స్మరణమస్తు ఇంకట మేము భోజనం టైం పెడుకుతామండి, మీకు అసలు ఉపనిషత్తు యొక్క అర్థమే తెలియలేదు. ఇంకట ఉన్నదేదో అందరం కలిసి తింటాం, అంతేత తక్కువ అయిపోతుంది ఏమోనండి. తక్కువ ఎక్కువ కాదు, అసలు కావాల్సినటువంటి స్పిరిట్ ఏంటి అంటే కలిసి తింటాను కనుక. నేను ఎందుకు చెప్తున్నాను తక్కువ అయిపోతుందేమో అని, ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎక్కువ చేస్తే ఎట్లా అని నేను రావటం మానవుతున్నా. ఎక్కువ మంది రండి, మీ కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకురండి. జై జయండి.
సంతోషం.